అందరూ కూడా అహం
అహం
కాశీం
కాశీం
గమిష్యామి
గమిష్యామి
తత్రైవ
తత్రైవ
నివసామ్యహం
నివసామ్యహం
ఏవం
ఏవం
ధ్రువాణః
ధ్రువాణః
సతతం
సతతం
కాశీవాస ఫలం లభేత్
కాశీవాస ఫలం లభేత్.
మొట్టమొదటిసారిగా బెల్జియం దాని రాజధాని అయినటువంటి బ్రసెల్స్ లో గడువు పెట్టాం. ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నేను అడుగు పెడితే వీళ్ళు ఏకంగా ఇప్పుడే అడుగు పెట్టారు. వీళ్ళు నాకంటే గొప్పవాడు కదా. ఆ మధ్యన ఒక కుర్రాడు అన్నాడండి, అమెరికాలో అదేంటంటే చిన్నపిల్లలు కూడా ఇంగ్లీష్ మాట్లాడిస్తారు అన్నాడు. అందుకని వాడు అక్కడ పుట్టిన ఇంగ్లీష్లో కనుక చేప పుట్టి పుట్టగానే సముద్రంలోనే నీళ్లలోనే తిరుగుతూ ఉంటుంది కనుక నదుల్లో తిరుగుతూ ఉంటుంది కనుక దానికి ఏదో సహజంగా వస్తుంది. అలాగే ఏ ప్రాంతంలో పుడితే ఆ ప్రాంతంలో ఉండడం, ఆ ప్రాంతంలో భాష రావడం సహజం. ఇన్నాటికి మమ్మల్ని భగవంతుడు ఎందుకు పంపించాడంటే ఈ వంటలు యూరప్ ఖండంలో కొన్ని ప్రాంతాల్లో ధర్మ ప్రచారం చేయమని, తద్వారా మీకు వాటి పుణ్యాత్మలు కలుసుకోమని, మీ అందరికీ ఒక ఆత్మధైర్యం ఇమ్మని భగవంతుడు మమ్మల్ని సందేశించి పంపాడు. ఈ సంవత్సరం వరుసగా నిన్న మొన్న ఏమో అమస్టర్డామ్లో ఉన్నాం, మళ్ళీ రేపు అక్కడికి వెళ్తాం, రేపటైతే వరుణ పురాణ ప్రవచనం, ఇక్కడేమో ఈ ఒక్కరోజుకి కాశీఖండ ప్రవచనం, మళ్ళీ 9వ తారీఖు నుంచి స్విట్జర్లాండ్లో కలికి పురాణ ప్రవచనం. ఈ ఉప పురాణాలు వీటిలో ఉన్న విశేషాలు అందించడం కోసం బహుశా భగవంతుడు ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలు పెట్టుకుంటాడు. బ్రసెల్స్ రావడం వెనకాల దాదాపు ఒక 4 సంవత్సరాలు ఉన్న తపస్సు. ఈ ఎదురుగుండా కూర్చున్నాయని పేరు రాధాకృష్ణ. కొంచెం కృష్ణుడు యొక్క రంగు కొద్దిగా ఉంది, ఎక్కువ పూర్తిగా లేదు కానీ కృష్ణుడు పూర్తిగా నీలమేఘ ఛాయ శరీరుడు. నేను కొంచెం మాత్రమే నీలమేఘ వర్ణంలో ఉన్నారు. ఆయన ఒక 4 సంవత్సరాల క్రితం నుంచి ఎలాగో నా పర్సనల్ నెంబర్ కొట్టుకున్నారు వాట్సాప్లో. ఆయన రోజు ఏం పెడతారు సార్? వందే గురు పదార్థం లేదా బలం విష్ణు ప్రవర్ధత, బలం గురువు ప్రవర్ధత, ఈ రెండే, ఇంక వేరే సందేశం ఉండదు. ఒకసారి మీకు వీలుంటే ఆ గ్రూప్లో చూడండి. రోజు ప్రతి ఒకే సమయం తప్పకుండా ప్రతిదినము గురుపాదములకు నమస్కారం, బలం గురోహ ప్రవర్ధత, ఈ పదాలు 2వ 3వ పెట్టి ఓ నమస్కారం పెడుతూ ఉంటారు. ఇలా నిరంతరం ఆయన దగ్గర నుంచి సందేశం వస్తూ ఉంటే ఎవరా ఈ పుణ్యాత్ముడు అనుదినము నన్ను పట్టుకుంటున్నారు అని ఆలోచించగా ఆయన బ్రసెల్స్లో ఉంటారు. నేను అప్పటికాలం వరకు ఆయన బ్రసెల్స్ లేకపోతే బెల్జియమో లేకపోతే బ్రెజిల్లో ఇంకోటో వాళ్ళకి పెద్దగా పరిచయం ఉండదు కదా. యూరప్లో ఒక ప్రాంతం అండి, ఆ ప్రాంతంలో కొంతమంది మేము తెలుగు వాళ్ళు ఉన్నాం, అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటాం. పరమ పవిత్రమైన ఒక ఆలయం ఉన్నది, అందులో సకల దేవతా స్వరూపాలు ఉన్నాయి. ఇటువైపు వచ్చినప్పుడు ఒక్కసారి రండి అన్నారు ఆయన. అలా 4 సంవత్సరాలు ఆయన గురువుగారి నామస్మరణం చేసి, గురు జపం చేసి, తపస్సు చేసి ఈడ్చుకొచ్చారు. పదే పదే భగవన్నామస్మరణ చేస్తే భగవంతుడు ఎలా ప్రత్యక్షం అవుతాడో నాకు తెలుస్తుందండి. ఒక 100 సార్లు వాడు కలుసుకుంటే 101వసారి వాడు మనసులో వెళ్ళిపోతాం. ఇతరులకు ఏది తలుచుకుంటే అది నీకు శుభమై వస్తుంది. పెద్దల ఎడల శుభం కోరుకుంటే అది ఇంకా శుభం అవుతుంది. రామాయణంలో, వాల్మీకి రామాయణంలో పట్టాభిషేక ఘట్టంలో బలం విష్ణోః ప్రవర్ధతామని వాల్మీకి చిట్ట చివరిగా రాశాడు. అంటే విష్ణువు యొక్క బలము అభివృద్ధి పొందుగాక. ఆయన బలం డెవలప్ అయితే మనకేమిటి లాభం? విష్ణువు యొక్క బలం పెరగాలి పెరగాలని నీవు కోరుకోవడం వల్ల నీ బలం పెరుగుతుంది. అలాగే బలం గురువు ప్రవర్ధతామని రోజు అంటే గురువు గారికి బలం పెరుగుగాక అని కోరుకుంటే ఆ బలం మనకే వస్తుంది. గురువు యొక్క బలం అంటే ధర్మం. ఆ ధర్మం మీలో ప్రవేశిస్తుంది, మిమ్మల్ని సరైన మార్గంలో నడుపుతుంది. తీవ్రమైన కష్టాలు వచ్చినప్పుడు, ఇక ఈ కష్టంలో నుంచి బయట పడలేమనుకున్నప్పుడు, నిరాశ ఆవరించినప్పుడు, నిస్పృహ పెరిగినప్పుడు గురువు బలం ప్రవర్ధతామండం వల్ల మనస్సుకి శాంతి కలుగుతుంది. ఏ పని మనం ఎలా చేయాలో ఆ పని చేయగలుగుతాం. సక్రమంగా పనిచేయటానికి ఈ మంత్రాన్ని ఉచ్చరించమని వాల్మీకే చెప్పాడు. అందువల్ల ఆయన బలం గురువు ప్రవర్ధత పెట్టుకున్నారు. ఇవాళ మన అదృష్టం కాశీ మహిమ చెప్పుకోబోతున్నాం. ప్రపంచ ప్రళయ కాలంలో కూడా నాశనం కాని ఏకైక క్షేత్రం, అత్యద్భుత క్షేత్రం కాశీ. దేవీ భాగవతంలో అయితే 9వ స్కంధంలో భూమండలంలో పిలవకుండానే దేవుడు నిరంతరం తిరిగే రెండు ప్రాంతాలు ఉన్నాయన్నారు. కాశీ బృందావనం వినా, ఒకటి కాశీ, రెండు బృందావనం. ఒక చోట పరమేశ్వరుడు, బృందావనంలో కృష్ణుడు ఉన్నారు. శివకేశవులు ఇద్దరు అభేద తత్వంతో ఒకరెక్కడ ఒకరిక్కడ ఉండి ప్రజలను అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడే ఉందో విషయం, సాధారణంగా ఆలయాల్లో రాత్రి తలుపు వేయగానే అందులో దేవతామూర్తుల్లో ఉన్నటువంటి భగవంతుని శక్తి ఉపసంహరింపబడుతుంది. అనగా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసారే, ఈ విగ్రహంలో ఒక యంత్రం పెడతారు, ఆవాహన చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, గణపతి విగ్రహంలోకి గణపతి శక్తి వచ్చి కూర్చుంటుంది, శివపార్వతుల విగ్రహాల్లోకి శివపార్వతుల శక్తులు వస్తాయి, లక్ష్మీనారాయణుల్లోకి లక్ష్మీనారాయణ శక్తి వస్తుంది. అలా ఏ రూపముతో నీవు భగవంతుడిని ప్రతిష్ఠించావో ఆ శక్తిని అందులోకి ఆవాహన చేయగానే భగవంతుడు ఆ రూపంతో అందులో కూర్చుంటాడు. నిజానికి ఆయనకి గుణము లేదు, రూపము లేదు, కర్మ లేదు, మళ్ళాగా ఒక కాలు, చెయ్యి, ముక్కు, కన్ను ఇటువంటి ఆకారం ఉండదు. అనంత శక్తివంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆ శక్తి ఈ రూపం ధరించి ఆ విగ్రహంలో కూర్చుంటుంది. పూర్వకాలంలో ఒక్కసారి ఆలయం కడితే ఇంకా శక్తి బయటికి వెళ్ళేది కాదు. కానీ కలియుగంలోట 5000 సంవత్సరాలు కృష్ణావతారం దాటిన తర్వాత, అంటే కృష్ణుడు శరీరం విడిచిపెట్టిన అవతారం సాధించిన 5000 సంవత్సరాల తర్వాత నదులలోను దేవాలయాలలోనూ ఉండేటటువంటి శక్తులు ఉపసంహరింపబడతాయట. కలేహ పంచవర్ష సహస్రాణి స్థిత్వ, అంటే కలియుగం ప్రారంభమయ్యి 5000 సంవత్సరాలు గడిచాక దేవతలలో ఉన్న శక్తులు వెళ్ళిపోతాయి, ఇంకా అక్కడ కేవలం శిలా విగ్రహాలే మిగులుతాయి. అలాంటి కంగారు పడకండి, అందుకనే చెబుతాను ఇక్కడ అసలు రహస్యం. ఇప్పటికి 5124వ సంవత్సరం గడిచింది, కలియుగం ప్రారంభం ఎంతైంది ఇప్పటికీ 5124వ సంవత్సరం. శ్రీకృష్ణ పరమాత్ముడు అలా అవతారం చాలించడంతో అప్పటి వరకు పొంచి పొంచి దాక్కి ఉన్నటువంటి కలి పురుషుడు ఇక్కడ అడుగుపెట్టాడు. ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేలు విడచినాడా దినమున అశుభ ప్రతిపాదకముకు కలియుగంబు ప్రాప్తంబయ్యన్ అని భాగవతంలోని పద్యం. లోకంలో ధర్మ సంరక్షణ కోసం, ధర్మాన్ని సంస్థాపించడం కోసం కృష్ణుడు అవతరించాడు. ద్వాపర యుగం చివరి పాదంలో పుట్టాడు. పుట్టి 125 సంవత్సరములు భూమండలంలో ఉన్నాడు. సరిగ్గా 125 నడగానే తన శరీరాన్ని విడిచి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఏ రోజున పరమాత్ముడు తన అవతారాన్ని విడిచిపెట్టి తన వైకుంఠానికి వెళ్ళిపోయాడో ఆ క్షణమే అశుభాన్ని ప్రతిపాదించే, మానవుల మధ్యలో డబ్బు అనే పిచ్చ కలిగించేటటువంటి వాడు, క్రూరుడు, హింసాపురుడైన కలిపురుషుడు అడుగుపెట్టాడు. కలిపురుషుడు అడుగుపెట్టాడంటే ఇక మానవుల యొక్క సంబంధాలు అనేది దెబ్బతనంటే అది మనం కళ్ళాలో చూస్తూనే ఉన్నాం. ఏదో మీ ఇలాంటి పుణ్యాత్తులు ఇంకా భార్యాభర్తలు ఏకమత్యంతో ఉన్నారు. ఈ మధ్యన కలియుగంలో పెళ్ళయ్యి 7 గడిపితే ఆహా ఫస్ట్ యానివర్సరీ అని దానికి ఒక ఫంక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే 7 కలిసి ఉన్నారు కదా, ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు. 7 కలిసి ఉంటే పండగ. ఇంకా 25 ఏళ్ళు 30 ఏళ్ళు గడిపిన వాడు వాడు మహానుభావులు, భీష్మ ద్రోణులు లాంటి వాడు అనమాట. ఎప్పుడు చూసినా తగదాయి, ఎక్కడ చూసినా డబ్బు పిచ్చే పట్టేసింది. సాధారణంగా మన గుండెకాయ లబ్ డబ్బు అని కొట్టుకుంటుంది, కలియుగంలో లబ్బు పోయి డబ్బు 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 అని కొట్టుకుంటుంది అనమాట. ఈ డబ్బు డబ్బు అని కొట్టుకోవడం వల్ల అయిపోయింది క్రమంగా జబ్బు పెరిగిపోతుంది. ఇంకా అన్నదవ్వుల మధ్యలో తగాదాలు, భార్యాభర్తల మధ్యలో తగాదాలు, తండ్రికి కొడుక్కి పడదు, కొడుక్కి కూతురికి పడదు, ఎవరికి ఎవరికి పడదు, గురు శిష్యుల సంబంధం కూడా కలితే అయిపోతున్నట్టు, ఏ శాలిక చూసినా కలితే. ఇది అశుభమును ప్రతిపాదించడం అంటే. అటువంటి కలిపురుషుడు అడుగుపెట్టాడు. ఇప్పుడే ఎలా ఉందంటే ఇంకా రాబోయే కాలం ఎలా ఉంటుందో ఆలోచించండి. కలికి పురాణంలో చెప్పిన చూస్తే భయం వేస్తుంది మనకు అనమాట. ఎవడు ఎవడిని నమ్మడు, ఎప్పుడు ఏ ప్రమాదం దొరుకుతుందో తెలియదు. అందుకని ఈ కలియుగంలో సరిగ్గా చెప్పారు కదా, 5125 ఏళ్ల క్రితం కృష్ణుడు అవతారం సాధించడంతో దుర్మార్గుడు వచ్చాడని. వాడు రాగానే కలిపురుషుడు ఏం చేశాట, 5000 సంవత్సరాలు గడిచాక స్వామి తన శరీరాన్ని విడిచిపెట్టాక ఇక దేవతామూర్తుల్లో ఉన్నటువంటి శక్తులను ఉపసంహరించండి అని దేవతలు కోరాడు. వాళ్ళు అలాగే చేశారు. ఇప్పుడు కేవలం రాతి బొమ్మలకే నమస్కరిస్తే వాళ్ళకి ఏం ఉపయోగం, అందులో ఉన్న దేవుడు వెళ్ళిపోయాడు అనుకున్నాం కాసేపు, అప్పుడు కేవలం బొమ్మలకు దండం పెట్టలేం కదా, దానికి మనం ఏం చేయాలట. ప్రతిరోజు రాత్రి తలుపు వేసేసిన తర్వాత మళ్ళీ పొద్దున్నే రాగానే స్వామి కృష్ణ నేను ధ్యానిస్తున్నాను అని ధ్యానించి ఆవాహన చేయగానే టక్కున మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. అందుకే కలియుగంలో రాగానే ఏం చేయాలి, దీపారాధన చేయాలి. దీపం వెలిగించగానే భగవంతుడు అక్కడ దాకా వస్తాడు. ఇక విగ్రహంలో కూర్చోడానికి ఆవాహయామి అనాలి. ఏమన్నారు ఆవాహయామి అనగానే ఆ శక్తి మళ్ళీ అందులో కూర్చుంటుంది. మళ్ళీ సాయంత్రం తలుపుయగానే అందులో ఉన్న శక్తి ఉపసంహరింపబడుతుంది. అందుకే రాత్రిపూట ఆవాహనం లేకుండా కేవలం తలుపు తీసుకుని లోపలికి వస్తే ఆ లోపల భగవంతుడు ఉండడు కాబట్టి ఆయన మనం పట్టించుకోవడం లేదు. రాత్రిపూట తలుపులు మూసేసినప్పుడు ప్రదక్షిణ అందుకు చేయొద్దన్నారు. లోపల దేవుడు ఉంటే కదా ప్రదక్షిణ చేసేది. ఆయన తన శక్తిని ఉపసంహరించుకుని వెళ్ళిపోయాక అంటే ఎలాంటిదంటే ల్యాప్టాప్ శుభ్రంగా స్విచ్ ఆఫ్ చేసారనుకోండి, మళ్ళీ స్విచ్ ఆన్ చేసి పాస్వర్డ్ కొడితే కానీ పనిచేయదు. ఆ పాస్వర్డ్ కొట్టడం అనమాట ఇప్పుడు ఆవాహయం అంటే అది లేనప్పుడు అది ఎందుకు పనికిరాదు మనకి. అందుకని అర్చక వ్యవస్థ ఉండాలి. లేదా మీరైనా నేర్చుకుని స్వామి నీకు నమస్కారం చేస్తున్నాము, ఇదిగో నేను ఇందులోకి ఆవాహన చేస్తున్నాము అన్నారు. ఈ ఆవాహన కోసం ఒక ముద్ర పెట్టారంటో దీనిని ఆవాహన ముద్ర అంటారు. రెండు చేతుల్లో పెట్టి అందుకే రాగానే పూర్వకాలంలో చూపించేవారు. ఇలా రెండు చేతులు చాచాలి లేదా రెండు చేతులు పైకెత్తాలి. మీరు ఉత్తర భారత్ వెళ్ళారా, ఇప్పుడు బృందావనం అడగనే రాజా రాజని ఏం చేస్తారు, ఇలాగా రెండు చేతులు పైకెత్తుతారు. ఈ రెండు చేతులు పైకెత్తినా కిందకి పెట్టినా దానికి ఆవాహన ముద్ర అని పేరు. ఆ ఆవాహన ముద్ర ఇక్కడ చూపించగానే ఆ దేవత అందులో కూర్చుంటుంది, అప్పుడు మనల్ని అనుగ్రహిస్తుంది. అప్పుడే మనం చేసిన ప్రదక్షిణలు, అర్చనలు, దీపారాధనలు, నివేదనలు ఇవన్నీ సేకరించి ఓ ఇతడు నన్ను సేవించవలసిన రీతిలో సేవించాడని భావించి ఇవ్వవలసిన ఫలితం ఇస్తుంది. ఇవేమీ లేకుండా ఒట్టి కూర్చుంటే కలియుగంలో ఫలితం లేదు. కృతయుగం త్రేతాయుగం పక్కన పెట్టే ఇలా ఎప్పటికప్పుడు భగవంతుడు ఆవాహన చేయవలసిన అవసరం లేకుండా రెండు క్షేత్రాల్లో మాత్రం ఎవరూ పిలవకపోయినా ఆవాహన చేయకపోయినా నిరంతరం దేవతలు ఉంటారట. అదే ఒకటి కాశీ, అక్కడ ఎప్పుడు శివుడు ఉంటాడు. రెండు బృందావనం, బృందావనంలో కూడా అంతే, స్వామివారు పిలవక్కర్లేదు. ఎప్పుడు చూసినా ఇసుక రేణువుల్లో తిరుగుతూనే ఉంటాడు. కృష్ణ కృష్ణ రాధ మాధవయో జయంతి అంటూ తిరగాలి. అందుకని భక్తజీవి ఏం చేశాడనమాట, బృందావనం మొదలైన వాటిని తలుచుకుని మేఘైర్ మేదురమంబరం వనభువ శ్యామాస్తమాలద్రుమయీ నక్తం భీరురయం త్వమేవ తదిమం రాధే గృహం ప్రాపయ ఇత్థం నందనిదేశతశ్చలితయోగో ప్రత్యధ్వ కుంజద్రుమం రాధా మాధవయోర్జయంతి యమునాకూలే రహః కేలయగా. ఒకప్పుడు నందుడు రాధని పిలిచాడు, అది బృందావనం. రాధ కృష్ణుడి కంటే పుట్టడం ముందు పుట్టిన కనుక పెద్దది. ఈ స్వామివారేమో ఒకేసారి పెద్దవాడైపోతాడు కాబట్టి ఆయన లీలలు మనకి తెలియనుకోండి. రాధ, ఈ కృష్ణుడు పాప చిన్నపిల్లవాడు, ఆకాశంలో చూస్తే దట్టంగా మేఘాలు అలవుకుంటున్నాయి, చీకటి చెట్లు అని ఉంటాయి ఎక్కడ బృందావనంలో. ఆ చెట్లు కింద అంతా కటిక చీకటి ఉంటుంది, పొదల్లో ఉంటాయి ఆ చెట్లు. అందుకని కిందకి చీకటి వస్తుంది కనుక చెట్టు కింద మాట వరస కూడా వెలుతురు ఉండదు కనుక వాటిని చీకటి చెట్లు అని తెలుగులో అంటాం. సంస్కృతంలో తమాల వృక్షం అంటారు. ఓ పక్కనేమో తమాల వృక్షాల కింద నుంచి ఆకాశంలో నల్లని మేఘాల నుంచి గట్టికి చీకటి ఆవిర్భవించేది. చీకటి అంటే కృష్ణుడికి భయం కట్టదు. వాడు నాన్న అనుకుంటాడు పాపం ఇటువంటి చీకటిని దూరం చేసే పరమాత్మను గ్రహించలేక మా వాడికి చీకటి అంటే భయం, రాత్రి అంటే భయం, ఒంటరిగా వెళ్ళలేడు, రాధ ఇంటికి తీసుకెళ్ళు అనగానే అలాగేనని ఆయన వెంట పెట్టుకెళ్ళి దగ్గర కొంత దూరం కానీ ఇది కాస్త కృష్ణుడు పెద్దవాడైపోయాడు. రాధామాధవులిద్దరూ పాటలు పాడుకోవడం మొదలెట్టాక రాధ మాధవ అనుకుంటూ ఈ విధంగా ఎక్కడ చూసిన వాళ్ళే ఈయన ముందు ఇంటికి వెళ్ళాడు. ఏది మా కృష్ణుడు అడిగితే ఎక్కడ కృష్ణుడు అన్నారంట. మళ్ళీ కృష్ణుడి కోసం వస్తే ఏ పొదలో చూసినా ఏ ప్రాంతంలో చూసినా అంతటా కనబడ్డాట. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఒక వ్యక్తి ఒక చోట ఉంటే మరో చోట ఉండడే. ఇప్పుడు పద్మాకర్ గారు బ్రసెల్స్లో ఉంటే అమస్టర్డామ్లో ఉంటారు, అమస్టర్డామ్లో ఉంటే స్విట్జర్లాండ్లో ఉంటారు, స్విట్జర్లాండ్లో ఉంటే ఏలూరు పీఠంలో ఉండరు, పీఠంలో ఉంటే హైదరాబాద్లో ఉండరు. కానీ అలాగే అన్ని చోట్ల కనపడుతున్నారు, ఏ పొదలో చూసినా కనపడుతున్నారు అని ఆశ్చర్యపోయి ఆ రాధామాధవులకి జయం కలుగుగా అన్నాడు. ఎటువంటి రాధామాధవులట, రహస్యలయ. ఈ ప్రపంచంలో ఎవరికి తెలియని విచిత్రంగా ఆటలాడుతున్న, రహస్యముగా క్రీడిస్తున్న రాధామాధవుల యొక్క క్రీడలు, ఆటలు జయంతి, జయమును పొందుగాక. ఎక్కడ? యమునాకులే, యమునా నదీ తీరములు అని వాళ్ళ ఆటలు జయం పొందుట. అంటే అర్థం ఏంటనమాట, రాధామాధవుల ఆట అంటే సృష్టి చెయ్యటం, పోషించటం, నాశనం చెయ్యటం, మనందరినీ అనుగ్రహించడం అని అర్థం అనమాట. ఇన్ని క్రీడలు చేస్తున్న వారికి శుభం కలుగుగాక అన్నాడు. ఇది బృందావనంలో దొరుకుతున్న తంతు. ఇది కాశీ అన్నిటికంటే విచిత్రమైనది. చరాచర జగత్తంతా ప్రళయకాలంలో నాశనం అయిపోతుంది. కలియుగాంతంలో 100 సంవత్సరముల పాటు నిప్పుల వర్షం కురుస్తుంది భూమి మీద. ఆ నిప్పుల వర్షంతో భూమండలం అంతా ఎర్రని అగ్నిగోళం అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ 100 సంవత్సరముల పాటు భయంకరమైన వర్షం ఏకధాటిని కురుస్తుంది. ఒక 100 ఏళ్ళు వర్షం అంటే ఆలోచించండి. ఏనుగులు తమ తొండములతో కొడుతూ ఉంటే ఎటువంటి వర్షధార వస్తుందో అటువంటి వర్షధార వస్తుంది. కొండలతో దెమ్మరించినట్టుగా వర్షం కురుస్తుంది. అటువంటి వర్షంతో భూమండలం అంతా జలంతో నిండిపోయి ఇక భూమి ఉండదు, నీరు లేరు, నేను లేరు, నీరు తప్ప. అటువంటి మహాప్రళయ కాలంలో కూడా కాశీని పెకలించి సోలము యొక్క పైభాగంలో పెడతాడు చూడు. త్రిశూలం ఉంటుంది కదా, మూడు ముళ్ళు. ఆ మూడింట్లో త్రిశూలంలో మధ్యలో ఉన్న ముళ్ళు పైన ఉంటుంది. అందుకే శివుని యొక్క త్రిశూల కంటకాగ్రస్థిత పట్టణము అని కాశీకి పేరు. ఎప్పుడైనా కాశీకి వెళ్తే అక్కడ సంకల్పం ఏం చెప్తారు, త్రికంటకాగ్రస్థితే శివుడి యొక్క త్రిశూలం పైభాగములో ఉండేటటువంటి కాశీయందు అంటారు అన్నమాట. అప్పుడు లోకం అంతా నశిస్తుంది, ఒక్క కాశీ మాత్రం నశించదు. సాధారణంగా ఈ ప్రళయకాలంలో జగత్తులో చీకటి తప్పేముండదు, గట్టిగా చీకటి, కన్ను పొడుచుకున్నా కానరాని అంధకారం. అటువంటి అంధకారంలో ఈ కాశీ పట్టణం మాత్రం శూలం పైభాగం మీద ధగ ధగ వెలిగిపోతుంది. అందుకనే కాశీ అని పేరు. కాసురు అని సంస్కృతంలో ఒక ధాతు ఉన్నది. ధాతు అంటే రూట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ అన్నమాట. ఆ రూట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్కి కాసురు అనేటటువంటి ఆ క్రియాపదానికి ధాతువునకు ప్రకాశించుట అని అర్థం, వెలుగుట అని అర్థం. ప్రళయకాలంలో కూడా వెలుగుతోంది కనుక దానికి కాశీ అని పేరు. వరణ అసి అని రెండు ఉపనదులు, గంగానదికి ఉపనదులు అనమాట. హిమాలయ పర్వతాల్లో పుట్టి అవి కాశీ దగ్గరకు వచ్చాక ఏం చేస్తాయి, వరణ ఒకవైపున అసి మరొక వైపున గంగలో కలిసిపోతాయి. ఇది ఈ వైపు చివరి భాగం వరణ అయితే ఇది అసి. ఈ రెండు నదులు వచ్చి గంగానదిలో కలిసిపోతాయి కనుక రెండు నదుల మధ్యలో, గంగానది సంగమం మధ్యలో ఉంది కనుక వరణ అసి వరణాసి, అదే వారణాసి వారాణాసి అయ్యి అది అభిముక్త క్షేత్రం అని కూడా దానికి పేరు. అంటే ఏనాడు ఈశ్వరుడు ఆ ప్రాంతం విడిచిపెట్టాడు. మనం ఉన్న ఇల్లు ఎప్పుడు ఎదుగుంటాం, ఇప్పుడు మీరంతా ఉపన్యాసానికి ఇక్కడ వచ్చారు, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో తోటికి వెళతారు, ఇక్కడ కొంతకాలం ఉంటారు, ఇంకో దేశం పెడతారు, అప్పుడప్పుడు ఇండియా పెడుతూ ఉంటారు, అప్పుడప్పుడు భారతదేశంలో ఒకటి కలిగినప్పుడు పెడుతూ ఉంటాం, ఎప్పుడో తోటి పెడుతూనే ఉంటాం. ఒకే తోట శాశ్వతంగా అలా ఉండలేము. కానీ శివుడు తన ఆత్మశక్తితో అన్ని చోట్ల ఉండగలడు. కాశీలో తల ఒల్లని రొంగుతూ అక్కడే ఉంటాడు. దాన్ని విడిచిపెట్టాడు ఆయన. ఇష్టం లేకున్నా, ఇష్టం వచ్చినా ఓ తోట నుంచి ఓ తోటికి వెళ్లకుండా ఎప్పుడు అక్కడే ఉంటాడు గనక ఆయన చేత అది విముక్తము కాదు, విడిచి పెట్టబడదు గనక అభిముక్త క్షేత్రం ఉండాలి. అక్కడ ఉన్నవాడికి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. నేను చెప్పేది భక్తులకి లేండి, భక్తుడికి అన్నవాడికి ఎక్కడికి వెళ్ళవాడి. కమ్యూనిస్టులకి ఏ ప్రాంతంలో ఉన్నవాడికి ఆనందం ఉండదు, చావండి చంపండి, ఈ రెండు కమ్యూనిస్ట్ లక్షణం. తురకాడు ఉన్నాడు అనుకోండి, వాడితోనే అంతే, పొడవండి చంపండి చివరి మనం చద్దామండి. కానీ శివభక్తులకి భగవద్భక్తులకి అలా అనిపించరు. బ్రతకాలి, 10 మందిని బ్రతికించాలి, ఎంతసేపు లోకక్షేమం తప్ప లోకక్షేమం కోరుకోరు వాళ్ళు. అటువంటి వాళ్ళకి కాశీక్షేత్రం నిరంతరం ఆనందం ఇస్తుంది, బ్రహ్మానందం ఇస్తుంది. అందుకని దానికి ఆనందకాననం అన్నారు. కాశీలో బ్రహ్మాండమైన శ్మశానం ఉన్నది. ఆ శ్మశానంలో ఎవడు తగలబెట్టబడినా వాడు నరకానికి పోడు. అందుకే కాశీలో మరణమే ముక్తి అన్నారు. కాశ్యాంతు మరణాత్ ముక్తి, మరణాత్ మరణము వలన. ఎక్కడ? కాశ్యాం, కాశీయందు. కాశీలో మరణిస్తే అటువంటి వాడికి మళ్ళీ జన్మ ఉండదు గనక, లేదా వస్తే ఉత్తమ జన్మ వస్తుంది గనక, పవిత్ర జన్మ వస్తుంది గనక అది దివ్యక్షేత్రం అన్నారు. అందువల్ల దానికి మహాశ్మశానం. శ్మశానానికి మహాశ్మశానానికి తేడా ఉంది. శ్మశానంలో దెబ్బల కింద బాకి పెట్టబడిన వాళ్ళు, ఆ శ్మశానంలో తగలబెట్టబడిన వాళ్ళు, నరకానికో స్వర్గానికో పోతారు, మళ్ళీ జన్మెత్తుతారు, మళ్ళీ పుడతారు, మళ్ళీ చస్తారు. ఈ జన్మ అలా తిరుగుతూనే ఉంటుంది. ఇవాళ మనందరం మానవ జన్మ ఎత్తాం కానీ పూర్వజన్మలో ఏముందో తెలియదు. ఎవడ దోమో, ఎవడ చేమో, ఎవడ భామో, ఎవడ ఇంకోటో తెలియదు. ఓ భార్య భర్త ఎప్పుడు కొట్టు చచ్చిపోయేవారు. దాదాపు పాతిక అడగట్టు అనుకుంటారు, మా పెట్టడానికి వచ్చారు. ఏమిటో తెలియదండి పెళ్లి అయిన పుట్టించుకో కొట్టుకుంటున్న కారణం ఏంటంటే, వాళ్ళ జాతకం చూస్తే, వాళ్ళ పూర్వజన్మ చూస్తే, ఈ భార్య ఆవిడ పూర్వజన్మలో పిల్లి భర్త ఎరక శివాలయంలో చటుక్కుని ఎరకనే పిల్లి తినేసింది. అది శివాలయం కార్తీక మాసం అవటం వల్ల అనుకోకుండా శివాలయంలో ఉన్న దీపం వాళ్ళ మీద పడింది. అందుకని భార్యామణి పిల్లి ఈయన ఎరక తిన్న ఆ పుణ్యం ఒట్టుకుంది శివాలయంలో కార్తీక మాసంలో కావడం వల్ల వచ్చేటప్పుడు భార్యాభర్తలుగా పుట్టారు. పుట్టిన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, అప్పుడు ఇంకో భార్య స్మాష్ చేసింది వీడిని, ఈ ఫ్లాష్ బ్యాక్ వాడి ఇక్కడికి వచ్చింది. అందుకని పెళ్లి తర్వాత కొట్టుకోవడం వల్ల పెట్టారు. అటువంటి వాడు కూడా ప్రాయశ్చిత్తం చెప్పారు, అన్నిటికీ ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. ఇప్పుడు కాస్త కలిసి ఉంటాను అనుకోండి. అందులో ఎందుకు చెప్తానంటే, ఎన్నో జన్మలు ఎత్తి 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 మానవ జన్మ ఎత్తాము. ఈ జన్మ అయినా సార్థకం తెలుసుకోవాలంటే అందుకని జీవితంలో కాశీ వెళ్ళాలి అన్నారు. ఎటువంటి వాళ్ళకైనా శ్మశానం పునర్జన్మిస్తుంది. అదే కాశీ మహాశ్మశానం అవడం వల్ల పునర్జన్మ రానివ్వదు. ఒకడు వస్తే ఎటువంటిది అనమాట, పరమ భాగవతోత్తముడు భగవద్భక్తుడిగా పుడతాడు అనమాట. అందుకని ఆ ప్రాంతానికి వెళ్ళాలంట. అంత తేలికే కాదు కాశీకి వెళ్ళడం అంటే. కాశీకి వెళ్ళాలి 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 వెళ్ళాలని కోరుకున్నంత మాత్రం చేత శివానుగ్రహం లేకపోతే ఎంతో మంది ప్రయత్నించి రాలేకపోయారండి. ఇన్నేళ్లుగా మేము అక్కడికి తరచుగా యాత్రని తీసుకెళ్తున్నామా, అమెరికా నుంచి 3 సార్లు కాశీకి టికెట్ చేయించుకుని 3 సార్లు క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. చిత్రం ఏంటో తెలిసిన, అసలు టిక్కెట్టే చేసుకోకుండా చివరి క్షణంలో వచ్చారు కావడ. నార్త్ కెరోలిన ఉంది అమెరికాలో ర్యాలీ, అక్కడ విజయ నిర్మల్ గారిని ఒక డాక్టర్ గారు ఉన్నారు, చాలా గొప్ప ఆవిడ, అద్భుతమైన డాక్టర్ ఆవిడ. ఆవిడ ముట్టుకుంటే రోగం తగ్గిపోతుంది. వాడు ఎప్పుడో స్థిరపడ్డారు. ఆ దంపతులు ఇద్దరు గొప్పవాళ్ళు. లాస్ట్ ఇయర్లో, లాస్ట్ ఇయర్ ఇయర్లో ఏప్రిల్లో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను పడింది. ఆవిడ అసలు కాశీకి వద్దామనే కోరిక లేదు. మేము అక్కడ కాశీఖండం చేస్తున్నామని తెలుసుకుని 2022లో చివరి క్షణాల్లో అప్పటికప్పుడు టికెట్ దొరికింది. అవి వచ్చేసారు, వచ్చి దండం పెట్టి పెడిపోయారు. శుభ్రంగా పురాణం అన్నారు, యూట్యూబ్లో ఎవరు మాట్లాడారు అని ఎంత ఆనంద పెడిపోయారు. భగవంతుడి అనుగ్రహం ఉంటే చివరి క్షణంలో కూడా రాగలుగుతాం కాశీకి. ఎంతోమంది యాత్ర వద్దామని ప్రయత్నించి ఎప్పుడు క్యాన్సిల్ చేసుకునేవాళ్ళు ఉన్నారు. పూర్వం రామేశ్వర ప్రాంతం దగ్గర, ఇప్పుడు రామేశ్వరం అని పిలుస్తున్నామే, ఆ రామేశ్వర ప్రాంతం దగ్గర ధనంజయుడు అని పేరు కలిగి ఒక ఆయన ఉన్నాడు. ఆయన చరిత్ర కాశీఖండంలో చాలా గొప్పది. కాశీఖండం అంటే కాశీ మహిమని తెలియజేసేటటువంటి ఒక భాగం. ఖండము మీన్స్ ఏ పార్ట్ అన్నమాట. ఆసియా ఖండం, యూరప్ ఖండం లాగా పురాణాల్లో కూడా ఖండాలు ఉన్నాయి. అందులో స్కాంద పురాణం చాలా పెద్దది, దాదాపు 85,000 శ్లోకాలకి పైపడినటువంటి పురాణం. అందులో వైష్ణవ ఖండం, అందులోనే వెంకటేశ్వరుడి చరిత్ర, వెంకటాచల మహాత్మ్యం ఉంటుంది. జగన్నాథస్వామి ఖండం ఉంటుంది. అవంతిఖండం అంటే ఉజ్జయినికి సంబంధించింది. ద్వారకాఖండం, కాశీఖండం, మహేశ్వర ఖండం, ఇలా ఖండాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా కాశీఖండం చాలా గొప్పది. కాశీ మహిమ ఎక్కువగా ఉంటుంది అందులో. అందులోని ఒక కథ అన్నమాట ఇది. కాశీకి మనం అంత తేలితే వెళ్ళలేము, ప్రయత్నించినని తెలియజేసే కథ. ఒకప్పుడు రామేశ్వర ప్రాంతంలో ఒక కేకారణ్యంలో ఒక పల్లె ఉన్నది. అడవులలో ఉండేటటువంటి గ్రామాలను ఏమంటారు, పక్కణం. కాకింత కావచ్చు అనమాట. పక్కణం అంటే అరణ్య గ్రామము, ట్రైబల్ ఏరియా. ఆ పల్లెటూరులో ఒక గొప్ప కోటీశ్వరుడు అయినటువంటి వర్తకుడు ఉన్నాడు, చాలా గొప్పవాడు. ఆయనకి పెళ్ళైన కొత్తలోనే భార్య పోయింది, కానీ ఒక కూతురు ఉండదు. ఈ చిన్నపిల్లల్ని ప్రేమగా పెంచేవాడు. ఆ రోజుల్లో ఈ ఇంటర్నెట్ లేదు, వాట్సాప్ లేవు, సెల్ ఫోన్ లేవు. అసలు సెల్ ఫోన్ వచ్చాక రోగాలు ఎక్కువ వచ్చాయి అనుకోండి. టెక్నాలజీ ఎంత లాభమో అంత నష్టం కూడాను. ఇదో గూగుల్ ఉపన్యాసాలు వినడానికి యూట్యూబ్కి ఇది పని చేస్తుంది. కానీ యూట్యూబ్ ఉంది కదా అని 24 గంటలు ఐట్యూబ్ పడితే ఉండగడిపోతాయి. ఇంక 24 గంటలు అలా రొక్కుంటూనే ఉండడం, కాలు రివ్యూ చేస్తూనే ఉంటాడు, ఇలా తిప్పేస్తాడు, లోపల వాడు గెరదేవి ఆడిపోతూ ఉంటాడు, నొక్కుతూ ఉంటాడు. ఇదో పిచ్చి అనమాట. అన్నం తింటున్నా వాడికి ఇదే. వైఫైని పట్టించుకోడు, వైఫై ఉండాలి. రాగానే ముందు వైఫై 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 ఏం కూర్చుంది, ఇదే వైఫై కూర్చుంది అనమాట. అందులో బహుశా వైఫై అనేది పేరేంటంటే ఇదే వైఫ్ అయి కూర్చుంది కనుక వైఫై అయ్యింది అన్నమాట. ఏం మా ఇదనుకోవడం అండి బాబు, అది చల్లగా చల్ల అనమాట. 24 గంటలు చేతితో పడిన చేతులు ఎప్పుడు వచ్చేస్తాయి, క్యాన్సర్ వచ్చేస్తుంది, అన్నం తింటున్న గుడ్లప్పని తలా చూస్తూ ఉండడం, ఎవడు ఎవరితో మాట్లాడట్లా. మీకు చిత్రం చెప్పాలి, 25 ఏ సీట్లో భర్త, 26 ఏ సీట్లో భార్య, అంటే సీటుకి వెనక కూర్చున్నారు విమానంలో కొన్ని ఏళ్ల క్రితంలో భార్య భర్తతోటి. నేనంటే పక్క సీట్లో ఉన్నానండి, అందుకు తెలిసింది. ఏం చేస్తున్నావు? ఏది ముందు సీట్లో మొగుడు, నాలుగు సీట్లో పెడదాం. మనం ఓట్తో మాట్లాడుతూ ఏం చేస్తున్నావు అని ఎదురు వాట్సాప్ మెసేజ్ అనమాట. వాట్ ఆర్ యూ డూయింగ్? నథింగ్. ఈయన నథింగ్ అంటే ఏమిటి? నథింగ్ ఇంకేం లేదు, ఏం చేస్తూ ఉంటుందో నథింగ్ అంటాడు. ఇలా వాళ్ళు మొత్తం మీద ఫ్లైట్ బయలుదేరేదాకా ఒకరితో ఒకటి చాటింగ్ చాటింగ్ రామరామ దానికి నా బుర్ర పాడైపోయింది, వాళ్ళు చూడలేక తన కడుగు కూర్చుని తపస్సు చేద్దామంటే వాడి టపటప చెప్తారు. ఇంత పిచ్చి పట్టేస్తారు వాడి ఫోన్ అంటే. అందుకని ఒకప్పుడు అవధానంలో పద్యం చెప్పాను, సెల్లు కాదది ఒక్కప్పుడు హెల్లు కాని, హెల్లు కాదది పెరిగేడి బిల్లు కాని, బిల్లు కాదది జేబుకి చిల్లు కాని, చిల్లు కాదది లైఫ్కి నిల్లు కాని. అలా అలా అలాగే పిచ్చెక్కుతుంది. ఆ రోజుల్లో అలాగే లేవు కనుక ఇళ్లలోనే ఏవో పురాణాలు చెప్పించేవారు. అందులో అరణ్య గ్రామాలలో అప్పుడప్పుడు ఎవరైనా పండితుల్ని పిలిస్తే వాళ్ళు వచ్చి హరికథలు చెప్పి వెళ్ళేవారు. మంచి మధురమైన కంటతో వాళ్ళు పాడేవారండి, భజన చేయించేవారు. మా చిన్నప్పుడు కూడా పురాణాలు చెబుతుంటే ఎంతమంతగా ఉండేది. అసలు పురాణాలకు ఎందుకు వెళ్ళేవాడు అంటే అక్కడ శనగలు బాగా పెట్టేవారు, పులిగారు ప్రసాదం పెట్టేవారు, ప్రసాదానికి వెళ్ళి భక్తులు అయిపోయిన తర్వాత. కాబట్టి చిన్నపిల్లలకు ఏం చేయాలంటే వాళ్ళు అడిగిన ప్రసాదం పెట్టారంటే ఎంత ఆనందంగా ఉంటుందో. ఇప్పుడు ప్రసాదం మీద దృష్టి లేదు, ఐఫోన్ ఇస్తేనే వస్తారు. వీళ్ళు మంచి పిల్లలు కాబట్టి ఏమేమి ఉపయోగాలు వచ్చారు. కానీ ఆ రోజుల్లో ఇందాక చెప్పినటువంటి వర్తకుడు కోటీశ్వరుడు అన్నారు కదా, ఆయన ఒక్కతే కూతురు కదా, ఆయన కొన్న డబ్బు మా ఊళ్ళు డబ్బు కాదు. అందుకని ఆయన ఈ అరణ్య గ్రామం విడిచిపెట్టకుండా అందరికీ ప్రజలకు కావలసినటువంటి మంచినీటి సదుపాయాలు అన్ని ఏర్పాటు చేసి ఒక చక్కని శివాలయం కట్టించి అందులో తరచుగా పురాణాలు చెప్పించేవాడు. 14 కోట్లకి పడగెత్తండి ఆయన. ఇక్కడ కోటికి పడగెత్తడం అంటే ఇప్పటి వాళ్ళకి తెలియదు అండి, అన్ని బ్యాంకులే కదా. పూర్వం 12 గ్రాములు బంగారాన్ని ఒక నాణ్యం కింద తయారు చేస్తే దానికి నిష్కాసం అనేవారు. ఒక నిష్కాసం అంటే 12 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనమాట. ఆ 12 గ్రాముల నాణ్యం ముద్ర వేసి అటువంటి ఒక కోటి తయారయ్యాక వాటిని ఒక పెద్ద కుండలో పెట్టేవారు, జాడి కుండలో. దాన్ని దొడ్లో గొయ్యి తగ్గి లోతుగా పాతి పెట్టేవారు. ఎప్పుడన్నా ఇంట్లో వాళ్ళు దివాళా తీస్తే ఈ డబ్బు మళ్ళీ తీసుకుని వాడుకోవడానికి వెళ్ళారు. ఇప్పుడు ఇంట్లో ఎక్కడుందో ఈ కొండ ఎలా తెలుస్తుంది? అందుకని కొండ బాగా లోతుగా పాతి పెట్టిన తర్వాత ఆ కొండకు పైన జంట పాములు ఉన్నటువంటి ఒక పడగని పాతేవారు. అదని వాడు కోటికి పడగెత్తారు అండి. ఒక కోటి మీద అలా పడగెత్తితే పూర్వం ఇళ్లలో ఈ నాగు పాములు పడగలు ఉండేవి చూసారా? జంట పాములు తప్పనిసరిగా పాతకాల పిల్లలో ఉండేవి. ఇప్పుడు అసలు పాము ఏమిటి? భార్యాభర్తలే పాములు, ముసుగు ముసుగు కొట్టుకుంటారు కాబట్టి అసలు పడగలు లేవు, కోర్టు లేవు అనుకోండి. కానీ ఆ రోజులు ఇలాంటి కోటికి పడగలు ఎత్తినటువంటి ఎంతో మంది ఉండేవారు. మాకు కూడా అలాంటి అంత గొప్ప ఉండేది. తీరా తవ్విన తర్వాత ఆ కోటి నాణాలు గవర్నమెంట్ పడిపోయింది అనుకోండి, భూగర్భంలో వచ్చిన నాణాలు వాడు పట్టుకుపోతారు, మనకేం వారు ఇప్పుడు. కానీ పూర్వకాలంలో ఇళ్లలో అలాంటి పడగలు ఎత్తేవారు. దానివల్ల కష్టకాలంలో ఇంట్లో వాళ్ళు ఉపయోగపడేది. అది తెలియాలి. తండ్రి గారు చచ్చిపోయేటప్పుడు కొడుకు చెప్పాలి వాడు ఇదిలో కోటికి పడగెత్తడం అంటే. కొంతమంది పేనస్థానంతో చెప్పేవారు కదా, దాంతో డబ్బు పోయేది. ఇల్లు అమ్ముకున్న తర్వాత అది ఎవడో కొనుక్కుని ఆ డబ్బు వాడు పట్టుకుపోయేవాడు. అప్పుడప్పుడు కొంతమంది చెప్పేవారు. అలాంటివి 14 కోట్లకు పడగెత్తాడు ఆయన. దాన్ని బట్టి ఎంత డబ్బు కూడా ఆలోచించండి. ఆయన ధర్మాత్ముడు. అందుకే ఊళ్ళో ఆలయం కట్టించి తరచుగా మంచి కార్యక్రమాలు చేసి పురాణములు చెప్పించడము, హరికథలు చెప్పించడం వంటి దివ్య కార్యక్రమాలు చేసేవాడు. ఒకసారి ఆ ఊరికి హరికథ పితామహుడు వచ్చాడు. ఆ రోజుల్లో ఆయన చెప్పే హరికథ ఒకటి చాలా అద్భుతంగా ఉండేది. ఆయన కాశీ మహిమ చెప్పి ఎప్పటికైనా కాశీని జీవితంలో ఒకసారైనా చూడాలి, కాశీని చూడని వాడికి విముక్తి లేదు, కాశీ వెళ్ళకపోతే ముక్తి లేదు, మోక్షం లేదు, అటువంటి వాడు మళ్ళీ ఇంకో జన్మత్తవలసిందే అని చెప్పాడు. కొన్ని ఆయన సొంత పెద్దలతో చెప్పరా, అగస్త్యుడు లోపాముద్రకి చెప్పినటువంటి మాట చెప్పాడు. అగస్త్యుడు లోపాముద్ర కలిసి తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ శ్రీశైలం వచ్చారు. రాగానే ఆయన శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్నాడు. శ్రీశైల శిఖరములు చూస్తే పునర్జన్మ ఉండదు అనగానే ఆవిడ పక్కు నవ్వింది. ఏ ఎందుకు నవ్వావు అన్నాడు ఆయన. కాశీలో మరణిస్తే ముక్తి అన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నారు, శ్రీశైల శిఖరము చూస్తే పునర్జన్మ ఉండదన్నారు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే ఇదమేవ హి సత్యం చేత్ కిమర్థం కాశిరిష్యతే. శ్రీశైల శిఖరమును చూస్తే పునర్జన్మ ఉండదు అన్న మాట నిజమైతే ఇంకెందుకండి కాశీ వెళ్ళడం? కాశీలో చస్తే కానీ ముక్తి రాదు, కానీ ఇక్కడ కేవలం శిఖర దర్శనం చేస్తేనే పునర్జన్మ ఉండదు కదా అని అడిగింది. అప్పుడు ఆయన అది దీంట్లో నంతరార్థం వేరు, పునర్జన్మ ఉండకపోవటం వేరు, ముక్తి వేరు. పునర్జన్మ ఉండకపోవటం అంటే ముక్తిని కాదు, నీచమైన జన్మ ఉండదు. శ్రీశైలము, వెంకటాచలము, సోణాచలము, మేరుపర్వతము ఇటువంటి క్షేత్రాలలో దర్శనం చేసుకుంటే, సప్తమోక్షపురాలని దర్శనం చేసుకుంటే, అనగా సప్తమోక్షపురాలంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చేయవ సప్త ఇదే మోక్షదాయన. అయోధ్య, మధుర, మాయా అంటే హరిద్వార్ అన్నమాట ఇప్పుడు, కాశీ, కాంచి, అవంతి అంటే ఉజ్జయిని, ద్వారకాపురం. వీటిలో కాశీ తప్ప మిగతా ఆరు పురాలని దర్శనం చేసుకున్నా, శ్రీశైల శిఖర దర్శనం చేసినా, వెంకటాచలానికి వెళ్ళినా, సోణ వెళ్ళినా, మేరుపర్వతం వెళ్ళినా, ఈ పుణ్యం వల్ల ఏదో ఒక జన్మలో కాశీలో మరణిస్తాడు. కాశీలో మరణిస్తే ఇక వాడికి జన్మ ఉండదు. ఇది ఇందులో అంతరార్థం. కాబట్టి ఎప్పటికైనా వెళ్ళి మళ్ళీ కాశీలో మరణించే యోగం ఇస్తాయి అన్నాడు. అందులో కాశీ వెళ్ళాలి అని పదే పదే ఈ పౌరాణికుడు చెప్పాడు. ఈ వర్తకుడి కూతురు అని చెప్పారు కదా, ఆయనకు ఒక్కతే కూతురు కదా, ఆ అమ్మాయి చిన్న పాప ఇలాగే ఒళ్ళో కూతురు వింది, వాడు నాన్న ఒళ్ళో కూతురు. ఇంటికి రాగానే నాన్న ఇవాళ గురువుగారు ఎంతో బాగా చెప్పారు, కాశీ మహిమ గురించి అద్భుతంగా వర్ణించారు, నేను కాశీ పెడతాను నాన్న అంది. ఆయన నవ్వాడు, కాశీ అంత తెలియదు కదమ్మా, మనం ఉన్నది రామేశ్వరం, కాశీ ఏమో ఎక్కడో ఉత్తరంలో ఉంది, ఇదేమో దక్షిణంలో ఉంది, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే కనీసం ఒక 5-6 నెలలు నడవాలి, మన కోటి వాళ్ళు నడిచి వెళ్ళాలి, కనుక ఎట్ల బండిలోనో గుర్ర బండిలో వెళ్ళినా ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో కాలి నడకని వెళ్ళేవారు కనుక, ఏనాడో కొరతయోగం అనే మాట అది. అందువల్ల ఇప్పట్లో మనం వెళ్ళలేము అన్నాడు. మీరు పురాణం చెప్పించారు కదా, ఆ పురాణంలో చెప్పే పెద్ద గురువు గారు చెప్పారు, కాబట్టి కాశీ వెళ్తాను, అది తీసుకెళ్ళండి అని పేచి పెట్టింది. అప్పుడు ఆయన బాగా ఆలోచించి, కాశీకి తండ్రితో వెళ్ళకూడదు, మొగుడితో వెళ్ళాలి అన్నాడు తప్పించుకోవడానికి. అయితే నాకు పెళ్లి చేసేయాలి, ఏదో ఆయన ఏదో తాత్కాలికంగా తప్పించుకోవడానికి నీ భర్తతో పెడుతున్నాను అనగా, అయితే నాకు పెళ్లి చేయండి. ఏది ఇంత చేసి ఆ పాప వయసు 8 ఏళ్ళు, 8 ఏళ్ళకి పెళ్లి అంటే ఏమి తెలియకపోయినా పెళ్లి అయితే భర్త వస్తాడని మాత్రం తెలుసు, భర్త కాశీకి తీసుకెళ్తాడు, నేను కాశీ వెళ్ళాలి, కాబట్టి పెళ్లి చేయాలనగా నేను బుర్రబొక్కుని చేస్తానని కొంచెం టైం రాని అన్నాడు. ఇంక రోజుకోసారి నాన్న నా పెళ్లి, ఆ పెళ్లితో పాటు నాకు కాశీ వస్తుందని పాప ఆయన ఏదో రకంగా మా తల్లి కింద పడుతూ ఉండగా ఈ అమ్మాయికి 16 ఏళ్ళు వచ్చాయి. ఆ రోజులో కొంచెం 16 ఏళ్ళకి పెళ్లి చేసేవారు. పూర్వం చక్కగా హాయిగా 40 ఏళ్ళొచ్చరికి అమ్మమ్మో తాతయ్యో లేదా బామ్మో తాతయ్యో అయ్యేవారు. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చాక పిల్లలు పుడుతున్నారు. అందుకే ఎవరు మనవడో, ఎవరు మనవడో, ఎవరు భార్యో, ఎవరు భర్త, ఏది కాలస్వరం అనుకోండి. ఫ్లైట్లో చూశాను కదా నేను, ఒక ఆవిడ చట్టి పిల్లలు తీసుకొస్తుంది, మీ మనవరాలా అని అడగబోయి అయిపోయాను. ఎందుకంటే ఆ పాప నాన్న అమ్మ అంది, నయ్యం అడిగారు కదా, పిట్టుకునే రోడ్డు అనిపించింది అంత గట్టిగా పెళ్లి. ఇప్పుడు ఈ పిల్లకి మంచి సంబంధం చూశాడు ఆయన. ఆ ఊరికి పక్కనే ఉన్న పల్లెటూరులో ఒక అద్భుతమైనటువంటి కుర్రాడు దొరికాడు, వాడు బుద్ధిమంతుడు, 2 ఏళ్ళు మాత్రమే ఇద్దరికి తేడా. ఆ కుర్రాడు చూసి ఈ వర్తకుడు తన కూతురికి పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి ఎందుకు పెళ్లి చేస్తుంది? కేవలం కాశీ కోసం. అందుకని పెళ్ళి అయ్యావు కానీ ఏమయ్యో మా నాన్న చెప్పాడు పెళ్ళయ్యాక భక్తే కాశీకి తీసుకెళ్తాడని. మా చిన్నప్పుడు 8 ఏళ్ల క్రితం నేను పురాణం విన్నాను, కాశీ వెళితే పునర్జన్మ ఉండదు, ముక్తి వస్తుందిరా, నన్ను కాశీ తీసుకెళ్ళరా, అందుకు పెళ్లి చేస్తున్నాను తప్ప నువ్వెవడో నీ మొహం ఎవడో నాకు తెలియదండి. వాడు బొరబొక్కున్నాడు, కాశీ అంటే పీచు మిఠాయా అన్నాడు. వాడి బాబు అసలు కాశీ ఏది నీకు, మిఠాయి కాదు, అదొక ఊరు, చాలా అద్భుతమైన క్షేత్రం, అక్కడికి వెళితే శివుడు ఉంటాడు, ఆయన అనుగ్రహం కలుగుతారు, కానీ ఊరా అదేమిటో, ఆ దూరం ఏమిటో ఎలా వెళ్లాలో కనుక్కొని తీసుకెళ్తాను కంగారు పడకన్నాడు. ఆ తర్వాత పెద్దల్ని అడిగితే ఎక్కడి కాశీ రా అయినా రామేశ్వరం నుంచి కాశీకి దాదాపు 3,000 మైళ్ళు ఉంటుంది రే బాబా, అంత దూరం మనం వెళ్ళలేమన్నారు వాళ్ళు. దాంతో వీడు భార్యతో తొందరపడి వెళ్ళలేమన్నారు కానీ నన్ను తీసుకెళ్ళు అంది. సరే నీ మాట కాదా, నన్ను కొంచెం సమయం తీసుకెళ్తాను అక్కడ, నేను కుర్రాడు, నేను నువ్వు కుర్రదానిదే కాబట్టి అప్పుడే వెళ్ళలేం, కొంచెం ప్రయత్నించి వెళదాం అనగా సరేనన్నది. అలా రోజు వాయిదా వేసేవాడు వాడు. క్రమంగా కాలప్రభావం తప్పదుగా ఈ అమ్మాయి గర్భవతి అయ్యింది. బంగారం లాంటి కొడుకు పుట్టుకొచ్చాడు. ఏమంటే కొడుకు కూడా పుట్టాడు ఇక్కడ కాశీ పంపడాగా, ఇప్పుడే కదా కొడుకు పుట్టాడు వాడు చిన్నవాడు, నువ్వు బాలింతరాలి అప్పుడు ఎలా తీసుకెళ్తాను అన్నాడు. కుర్రాడికి 5 ఏళ్ళు వచ్చాయి. 5 ఏళ్ళు వచ్చాక ఇంకా బాలింత ఏమిటి సూలింత ఏమిటి నన్ను పంపించండి అది. సరే ఏమైనా 7 పంపుతానన్నాడు. రాత్రి గుండె పూట చచ్చిపోయాడు పాపడు. అప్పుడు ఆవిడ చాలా ఏడ్చింది, అయ్యో పెళ్ళైతే భర్త కాశీ తీసుకువెడతాడు అనుకుంటే మృత్యువురా కాశీలో పట్టుకుపోయింది అని కొంచెం బాధపడిన పట్టుదలతో నేను కాశీ వెళ్ళాలి అనుకున్నది. ధైర్యం తెచ్చుకుంది. తండ్రి ఇచ్చిన వ్యాపారం, భర్త ఇచ్చిన వ్యాపారం చాలా పెద్ద వ్యాపారం, అందులో వస్త్ర వ్యాపారం బాగా అభివృద్ధి చేసింది. ఆవిడకి డబ్బు తెచ్చు కదండి, అవి ఏమైనా కాశీ వెళ్ళాలి, తన బాధ్యత నెరవేర్చాలనుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసి కొడుకుని బాగా చదివించింది, గొప్పవాడు చేసింది. వాడు పెద్దవాడు కాగానే, నాయన నా భర్త పోయినప్పుడే నేను మానసికంగా చచ్చిపోయిన ఎదుగు ధైర్యంతో నిలబడ్డానో తెలుసా, కేవలం కాశీ దర్శనం కోసం. ఇప్పుడు నేను ఇంత ఆస్తిని చేతిలో పెడుతున్నాను, నన్ను కాశీ పంపించాలి కానీ అమ్మ హఠాత్తుగా నేను ఇప్పుడే చదువుకుని వ్యాపారంలో గడువు పెట్టాను, ఈ వ్యాపారం కూడా తగ్గేం తెలియదు, 1 ఏడాది నాకు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత కాశీ విడుదలగా అన్నట్ట. సరే ఇంతకాలం ఆగాం కదా అని వాడికి 1 ఏడాది శిక్షణ ఇచ్చింది. ఈలోపు కుర్రాడు బుద్ధిమంతుడు కాబట్టి వీడికి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత నన్ను పంపించరా కాశీ అంటే ఏం పంపిస్తానమ్మా, ఇప్పుడైనా పెళ్ళయింది, ఏదో మేము కాస్త కులాసాగా తిరగాలి కదా, అంటే బ్రసెల్స్లో కాస్త చల్లగా ఉంటుందిట, అక్కడికి పోయి వస్తాం, ఫ్లైట్ టికెట్ ఎలాగో రాధాకృష్ణ గారును అక్కడ ఉన్నటువంటి వాడు మంచివాడు ఆ మాత్రం డొనేషన్ చేయకపోతారా, వాళ్ళకి నేనే డొనేట్ చేయకపోతానా అన్నాడు ఆయన. ఆ రోజుల్లో ఆయన ఉద్దేశం అక్కడ హనీమూన్ అనమాట. సరే పెళ్ళైన కొత్తలే కదా వీరు తిరగండి అంత ఆవిడ. 6 నెలలు గడిచేసరికి ఇప్పుడు ఈ కోడలు గర్భవతయింది. ఇంకేం కాసి పురుడు అయ్యేదాకా అన్నాడు. పురుడు అయిన తర్వాత కొడుకు పుట్టాక మళ్ళీ అంటే ఆగన్నాడు. మళ్ళీ ఇంకో కొడుకు పుట్టాడు. ఇప్పుడు బుర్ర పట్టుకుని, ఒరే ఎంతకాలంగా ఈ కాశీ కట్టడం, నీ నాన్న పోయాడు వాడు తీసుకెళ్ళలేదు, నువ్వేమో ఇద్దరు కొడుకులు పుట్టారు నన్ను పంపించట్లేదంటే చిన్న చిన్న పిల్లలతో నీ కోడలు చేసుకోలేకపోతుందమ్మా, కొంచెం సాయం చెయ్యి, కొంచెం వాడు పెద్ద ఏట పంపుతానమాట. ఇప్పుడు చాలామంది ముసలాడు పరిస్థితే ఆయన ఇండియాలో ఉందామంటే మేము ఇక్కడ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాం, పిల్లల్ని ఎత్తుకోలేకపోతున్నాం, వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా రండి అంటారు, వాళ్ళు అందు ఉపయోగపడతారు. ఆ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ ఇంటికి పండు అంటారు, మీకు మీరే మాకు నేను కాబట్టి రిటైర్ అయిపోయాం సుఖంగా ఉందాం అనుకుంటారు, లేదు ఇవో బహుబంధం అనమాట. క్రమంగా ఆవిడ బెంగ పెట్టుకుని, నీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, చివరికి నేను ముసల్దానే చచ్చిపోతానేవారు అని ఆయన నన్ను కాశీకి పంపించండి, నెక్స్ట్ ఇయర్ నేను ఏమైనా పంపిస్తానమ్మా అన్నాడు. ఇలా అనేలోపు 2-3 నెలలకి హఠాత్తులే ఈ అమ్మాయే చచ్చిపోయింది. అప్పుడు మాత్రం ఈ ధనంజయుడు చాలా ఏడ్చాడు. వాడి పేరు ధనంజయుడు. మా అమ్మ ఎంత గొప్పది, మా తండ్రి పోయిన ధైర్యంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసి సంపదించింది, నాకు నన్ను ఎంతో బతిమాలింది, ఆయన కాశీకి పంపించరా కాశీకి పంపించరా అంది. నేను మూర్ఖుని, ఎంత తొందరగా పోతుంది అమ్మ అనుకోలేదు, వాయిదా పద్ధతి ఉంది దేనికైనా అనుకున్నాను. చివరికి ఆవిడ మరణించింది. ఇప్పుడు నేనేం చేయను, చాలా ఏడ్చాడు పాపం, మా అమ్మతో చచ్చిపోతానని ఏడ్చాడు. అమ్మ రుణం తీర్చుకోలేని పాపాత్ముడికి అసలు జన్మించే అధికారం, చచ్చే అధికారం లేదన్నాడు. అక్కడ పాప పురోహితులు మహానుభావులు ఉన్నారు, వాళ్ళని పిలిచి, ఏమండి మా అమ్మని కాశీకి పంపించలేకపోయాను కదా, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా లేదా చెప్పండి, లేక నేను కూడా అమ్మ చిక్కుతో పాటు మంటల్లో దూకి చచ్చిపోతానన్నమాట. అంత బాధపడ్డాడు అనమాట అతను. ఎవరు ఊహంతరంగా ఇలా చచ్చిపోతారని మరి అందుకని ఏడుస్తూ ఉంటే ఆ పండితులంతా శాస్త్రాలు బాగా పరిశీలించి ఏం కంగారు పడక్కర్లేదైనా, బ్రతికుండగా ఏ వ్యక్తినైనా కాశీకి తీసుకువెళ్ళలేకపోతే వాడు చచ్చిన తర్వాత వాడి శరీరాన్ని తగలబెట్టి చితాభస్మాన్ని ఎముకలని కాశీలో గంగలో కలిగితే వాళ్ళు కాశీలో మరణించిన పుణ్యం పొందుతారు. ఇది శాస్త్రం. కాబట్టి నువ్వు మొదటి మాసికం కాగానే మీ అమ్మ భస్మాన్ని, ఆవిడ ఎముకల్ని మూటగట్టి వీటిని కాశీకి తీసుకెళ్ళి అక్కడ గంగలో కలుపు, నీ తల్లికి ముక్తి వస్తుంది అన్నాడు. కాబట్టి పూర్వకాలంలో నెలనాడు లోపే వెళ్ళాలనే నియమం లేదు, అది పిచ్చి మాట. ఇప్పుడంటే ఫ్లైట్స్ వచ్చాయి కాబట్టి 11 రోజుల్లో తీసుకెళ్తారండి. కానీ ఏ ఏలూరులోనో హైదరాబాద్లో ఉన్నవాడు కాలినడకన వెళ్ళాలంటే ఏది 11 రోజుల్లో కాశీ వెళ్తారా? పిచ్చి పిచ్చి ఈ మధ్యన శాస్త్రాలు తెలియని వాడు, చదువు లేని వాడు, సంస్కృతం మీద పట్టి లేని వాడు, పురాణాలు చదివిన వాడు ఏది పడితే చదువుతాడు అనమాట. ఇది రావడంతో లైలా చూసి ఈశాన్యంలో బొరు అంటాడు, అసలు ఈ కూర్చున్నవాడే పెద్ద బొరు. ఇంకా అక్కడ మనకు అనుమానం అనమాట. అనవసరమైనటువంటివి చదువు రాకపోవడం వల్ల చెప్పడం వల్ల రకరకాల భయాలు గురవుతాం. అందుకని చక్కని శాస్త్రాలు సరైనవి తెలుసుకోవాలి. ఎప్పుడైనా సంవత్సరంలోపు చితాభస్మాన్ని ఎముకల్ని కాశీ గంగలో కలిపితే మంచిది. అది కూడా కాశీలోనే కలపాలి, ప్రయాగంలో కలపాలి ఎవరు చెప్పాలి. ప్రథమ స్థానం కాశీ. వీడు అలాగే అన్నాడు. తల్లికి మొదటి భాష్యం అయిపోయాక తల్లి అస్థికల్ని చితాభస్మాన్ని ఒక చక్కని బంగారు పాత్రలో పెట్టాడు. తల్లి మీద ఉన్న ప్రేమతో బంగారు గిన్నెలో పెట్టాడు. ఆ బంగారు గిన్నెని బట్టి పొట్టు గుట్టలో చుట్టాడు. దానికి మళ్ళీ ఇంకో బంగారు పెట్టి చేయించాడు. ఈ పెట్టి పైన ఒక వెండి పెట్టి చేయించాడు. ఈ వెండి పెట్టిని ఒక చెక్క పెట్టిలో పెట్టాడు. ఇంత సంరక్షణ చేశాడు. 2 బంగారు పెట్టెలు, 1 వెండి పెట్టి, పైగా మధ్యలో పట్టుగుట్ట పెట్టి చుట్టి దాన్ని చెక్క పెట్టిలో పెట్టి ఈ చెక్క పెట్టిలో ఉన్న తల్లి చితాభస్మాన్ని ఎముకల్ని కాశీ గంగలో కలపడానికి బయలుదేరాడు. ఈ పెట్టి పోయాలుగా, పెట్టి సామాను పోయడానికి ఒక కూలివాడు అవసరమయ్యాడు. ఎవరు పెడితే వాళ్ళు అంత బరువు మొయ్యలేదు. ఎందుకంటే కేవలం చితాభస్మే కాకుండా దారిలో భోజనం వండుకోవడానికి కావాల్సిన పప్పులు ఉప్పులు ఇవన్నీ మోసుకెళ్ళేవారు పూర్వకాలంలో. ఇలా ఎక్కడ పడితే అక్కడ పెద్దలు తిని బొద్దలు పెంచుకునేవారు కాదు. అందుకని ఎవడి వాడే వండుకునేవాడు అనమాట. అదొక ఆ రోజుల్లో కఠోర నియమం, ఆహార నియమంలో ఆరోగ్యంగా ఉండాలి. పొరపాటు ఏ చైనా మీద నుంచో వెళ్ళామా, చైనా వాడు తినంది లేదు విషం తప్ప, చూడంది లేదు సంగ తప్ప. వాడు అన్ని తినేస్తాడు, మానవ మోసం కొట్టాడు కూడా తింటాడు. మనకి ధైర్యంగా కనపడదు కానీ శవాలను కూడా పిక్కు తినేస్తున్నారు. ఈ మధ్యన శ్మశానంలో పాతి పెట్టిన శవాలని రాత్రిపూట రహస్యంగా తీసుకొచ్చి వాటి మోసం తీసుకొచ్చేసి చక్కగా అన్నింటిలో కలిపి పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి చైనా వెళ్ళినప్పుడు తొందరపడుతున్నారా తెచ్చిన ధ్వని. నూడిల్స్ కావాలి, పురుగులు వానపాములు పెడతాడు వాడు, చెద పురుగులు పెడతాడు రామరామ వాడు, ఏది పెడితే తింటాడనమాట. కలియుగంలో చచ్చిపోయిన పోతన సూర్పణక మొదలైన రాక్షసులందరూ కలిసి చైనా వాడిగా పుట్టారు. అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడికి వెళ్తే నా కర్మయోగంలో అక్కడ కూడా వెళ్ళాను. మా తమ్ముడు అయితే ఏడాది అక్కడ ఉద్యోగం చేసి అడిగిపోయి పారిపోయి వచ్చేసాడు. ఇప్పుడు ఫిన్లాండ్లో ఉన్నాడు. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే ఏది తింటారో ఏది తింటారో తెలియదు. ఆ రోజులు అందుకని చక్కగా తమతో పాటుగా ఆహార పదార్థాలు పట్టుకొని సొంతంగా వండుకు తినేవారు. దానివల్ల లాభాలు ఉండేవి. ఈ సామాను వేయడం కోసం అక్కడ అడవి గ్రామం అని చెప్పాను కదా, అందులో ఒక బోయేవాడు దొరికాడు. మంచి దృఢంగా బలంగా ఉన్నటువంటి కుర్రవాడు ఒకడు దొరికాడు. నీకు ఈ పెట్టి నా సామాను మోసినందుకు రోజుకు 1 బంగారు నాణ్యం ఇస్తాను. ఎంతకాలం ప్రయాణం ఉంటే అంతకాలం నీకు 1 బంగారాన్ని ఇస్తాను. రాను పోను 200 రోజులు పెడితే 200 నాణాలు ఇస్తాను. 300 రోజులు పెడితే 300 నాణాలు ఇస్తాను. కానీ వాడు కూర్చిపోయాడు. ఎందుకంటే ఆ రోజుల్లో బంగారాన్ని ఇచ్చేవాడే లేడు. లేదా రాగి నాణ్యం, చిల్లు నాణ్యాలు ఇచ్చే రోజుల్లో వెండి నాణ్యం కూడా దొరకడమే కష్టమైన కాలంలో 1 బంగారాన్ని రోజుకి ఇస్తున్నాడు. కానీ వాడు ఆనందపడిపోయి అలాగే ద్వారా మీతో వచ్చేస్తానన్నాడు. ఆయన కావిడి తెచ్చుకుని ఈ చితాభస్మం అవి ఉన్నదేమో కావిడిలో 1 వైపు పెట్టి 2 దాంట్లో కావలసిన ఆహార పదార్థాలు పెట్టుకుని ఓ శుభముహూర్తంలో ఇద్దరు ప్రయాణం మొదలుపెట్టారు. కాశీ క్షేత్రానికి వెళ్ళారు. దారి పొడుగోత కాశీ కాశీ అనుకుంటూ వెళ్ళారు. మహాత్ములు పూర్వం తీర్థయాత్ర పెడుతున్న సేపు పిచ్చి కబుర్లు చెప్పుకోకుండా వాడు అలాంటి వాట వీడు ఇలాంటి వాట అని ఇతరుల మీద అభాండాలు చెప్పకుండా శివనామస్మరణ చేసుకునేవారు. అలా ప్రయాణం చేసి చేసి దాదాపు 80 రోజులకి కొంచెం వేగంగానే వెళ్ళారు. వెళ్ళందువల్ల 80-85 రోజులకి ప్రయాగ చేరారు. అక్కడ నుంచి 1-2 రోజులు ప్రయాణం చేస్తే ఇంకా కాశీ వెళ్ళిపోతాను. అక్కడ దాకా వెళ్ళారు, దాదాపు కాశీకి దగ్గర దాకా వెళ్ళారు. అక్కడ మాయించి సత్రం ఉన్నది, ధర్మసత్రం. అందులో ఎవరైనా అరుగుల మీద ఉచితంగా పడుకోవచ్చు, వండుకోవడానికి సామగ్రి ఇస్తారు. రూపులు కావాలంటే కొంచెం డబ్బులు కట్టాలి. ఇతను ఒక మాయించి గది తీసుకున్నాడు. ఈ బోయవాడి కదా సామాన్ అందులో పెట్టించాడు. తెచ్చుకున్న వాటిలో బియ్యము మొదలైన మిగిలే కానీ కందిపప్పు, ఉప్పులు, మిరపకాయలు, పోపు సామాగ్రి ఇవేం లేవు. అందుకని బజార్కి వెళ్ళి అంగడికి వెళ్ళి అవన్నీ తీసుకొస్తాను, వంటకు కావలసినవన్నీ కాస్త పెట్టి కాపలాకి వస్తూ ఉండు అని ఈ బోయవాడు అక్కడ కాపలా పెట్టి ఆయన అంగడికి వెళ్ళాడు. ఒక గంట గంటన్నర సేపు నడిచి అక్కడికి వెళ్ళి అడవి అంగడికి వెళ్ళి కావలసినవి కొనుక్కొని ఎండలో నానాయాత్ర పడి మళ్ళీ వచ్చి, ఒరే కిరాత, ఇంకడ మంచినీళ్ళు రా దాహం వేస్తుందంటే లోపల నుంచి వాడు వచ్చి మంచినీళ్ళు ఇవ్వలేదు. ఒరే మంచినీళ్ళు అని అరిచిన వాడు పట్టించుకోకపోతే ఉసూరు మట్టి గది దగ్గరికి వస్తే గది తలుపులు తీసుకున్నాయి. లోపల కావడి ఏది వాడి అమ్మాయి యొక్క చిత్రాభస్వాన్ని పెట్టలేదు, వాడు లేడు. దాంతో వీడు కంగారు వచ్చి, ఎవరే ఎక్కడున్నావురా అని అరిచేట, వాడు కనపడలేదు. ఆ సత్రానికి సంబంధించినటువంటి ఒక కార్యనిర్వాహకుడు ఉన్నాడు, మేనేజర్ గారు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఇక్కడ మా అసిస్టెంట్ ఉండాలండి. వాడు ఏమయ్యాడంటే, వాడు మీ అసిస్టెంట్ నాకేం తెలుస్తుందండి, మీరు అలా వెళ్ళాక ఓ పెట్టుకుని వెళ్ళిపోయాడండి అన్నాడు. దాంతో వీడు అనుమానం వచ్చింది. కొంపదీసి వీడు ఎక్కడికి పోయాడో అనుకుని ఆ పెట్టి కోసం వెతికితే పెట్టి దొరకదు, వాడు దొరకడు. ఈ పోయేవాడు ఈ పెట్టిని పోయడానికి రోజుకు ఒక బంగారు నాణ్యం ఎందుకు ఇస్తున్నాడు వీడు అని అనుమానం వచ్చింది అక్కడికి వచ్చాక. ఒక పెట్టి పోయడానికి రోజుకి ఎవడైనా ఒక బంగారు నాణ్యం ఇస్తాడా? పైకి ఈ పెట్టిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు, పాస్పోర్ట్ చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకుంటాడు. కాబట్టి ఈ పెట్టిలో ఏదో ఉంది అని అనుమానం వచ్చింది వాడికి. ఏవో కోట్లు విలువ చేసేటటువంటి వజ్రాలు, వైడూర్యాలు ఇలాంటివి ఏవో ఉన్నాయి, ఉండబట్టే ఎంత డబ్బు ఇస్తున్నాడు అనుకుని వీడు అలా అంగడికి వెళ్ళి సామాను కోసం వెళ్ళగానే ఈ పెట్టిపుచ్చు పారిపోయేవాడు. ఏంటి వీడు నెత్తి పొత్తుకుని పెంగళా పెంగాక్ష పెంగళా పెంగాక్ష అనుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఎందుకంటే వీడు ఆ పెట్టుపట్టుకుని ఇంటికి పోతాడని తెలుసు. 85 రోజులు నడిచిన వాడు మళ్ళీ 80 రోజులు, ఈసారి కొంచెం 5 రోజులు తగ్గిందండి. కంగారులో పరిగెత్తాడు, పరిగెత్తుకుంటూ తిండి తిని తినక మంచిగడు తాగి తాక్క పిచ్చెక్కినట్టుగా జుట్టు విరబోసుకుని మా అమ్మ పోయి మా అమ్మ చితాభస్వం పోయి అనుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆ పోయేవాడు ఇంటికి చేరాడు. ఆ ఇంట్లో వాళ్ళు ఆవిడ ఉంది, వీడు చూసుకుని గతుక్కుమంది. వీడు కంగారు పడకు, నేను మీ ఆయన ఏం చేయను, మీ ఆయన నా పెట్టుబడి కొట్టుకుపోయాడు, ఆ పెట్టి నాకు ఇస్తే తను నేను ఈ వాడి మీద ఏ కేసులు పెట్టను, రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళను, కావలసిన డబ్బు ఇస్తాను, ఇస్తాను దానికంటే రెట్టింపిస్తాను కానీ అది డబ్బా ఇస్తూ ఎవడవరా నువ్వు, మా ఆయన పట్టుకుపోయి ఆయన తిరిగి తీసుకురాకుండా పైగా పెట్టి కొట్టుకుపోయాడంటావా, నువ్వు మా భర్తను అప్పగించకపోతే రాజుగారి దగ్గర నీ మీద ఫిర్యాదు చేస్తానని పైగా ఎదురు దెబ్బలాడింది. దాంతో ఇతనికి భయం పట్టుకుంది, వీడు మోసం చేస్తున్నాడు, ఈవిడ మోసం చేస్తున్నాడని అర్థమైపోయింది. ఆ రోజు నుంచి ప్రతిదినం రాత్రిపూట ఆ బోయవాడి ఇంటికి ఎదురుకుండా ఉన్న పొదల్లో దక్కునేవాట. ఏదో ఒక రోజు రాత్రి రాకపోతాడా వాడి ఇంటికి, వచ్చినప్పుడు పట్టుకుపోదామా అనుకున్నాడు. 9 రోజులు అలా కాపలా కాసాక 10వ రోజున వాడు రాత్రి 2-3 టేబుల్లోను రహస్యంగా ముసుగేసుకుని ఇంట్లో కూరుతూ ఉంటే అప్పుడు ఈయన పరుగులు వచ్చి వాడు చెప్పబట్టుకున్నాడు. వాడు వెలవెలబోయి, దొరా నన్ను ఏం అనకండి అన్నట్ట, వదిలే నేను నేను అండానికి రాలేదురా నాయన, నీకు పుణ్యం ఉంటుంది, ఆ పెట్టి మాత్రం ఇప్పించి నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను, అది మా అమ్మ చిటాభస్వం, బతికుండగా ఎంతో బతిమాలింది నన్ను కాశీ తీసుకెళ్ళమని, తీసుకెళ్ళలేకపోయాను, చచ్చిన తర్వాత చిటాభస్వాన్ని యువకులనైనా కాశీకి తీసుకెళ్ళి కాశీ గంగలో కలుపుదామంటే దిక్కుమాల రాకాశవాడు రూదరికి వాళ్ళు పట్టుకుపోయావు అని అడిగితే, దొర నాకెందుకు ఆ పెట్టిలో బంగారం ఉంటుందేమో, కోట్లు ఉంటాయేమో, వజ్రాలు వైడూర్యాలు ఉంటాయేమో, అందుకే రోజుకి ఒక్కొక్క నాణ్యం మీరు ఇస్తున్నారని అనుమానం వచ్చింది, అందుకే మీరు ఎలా అడగానే పెట్టి పట్టుకుపోయాను, అడవిలోకి పరిగెత్తాను, అక్కడికి వెళ్ళాక తాళాలు పగలబడితే లోపల వెండి పెట్టి అందులో బంగారం పెట్టి దానికి పట్టుకొడ్డ మళ్ళీ లోపల ఇంకో బంగారం పెట్టి ఇవి కనబడ్డాయి, నేను అనుమానించింది నిజమే, అందుకే ఇన్ని పెట్లు పెట్టాడినా లోపల కొన్ని కోట్లు ఖరీదు చేసే వజ్రాలు ఉన్నాయి అని ఆ తాళం పగబడి చూస్తే లోపల బూడిద ఎముకలు కనబడగానే నువ్వు చేతబడి చేసే మాంత్రికుడు ఏమో అని భయం వేసి బాబుబోయ్ అని ఆ ఎముకలు ఆ బూడిద అడుగులో చెట్టు కింద పారబోసి కాస్త కొస్తో బంగారం ఉంది కనుక పెట్లు మాత్రం ఎత్తుకుపోయి అందేసుకున్నాను అన్నాడు. దౌర్భాగ్యుడు ఎంత పని చేసేవారు, అది చేతబడి ఎముకలు కదరే బాబు, మా అమ్మాయి ఎముకలు రా, మా అమ్మ చితాపస్వం రా, అది ఎక్కడ పారబోసేవో చూపించు అన్నట్ట. సరే మళ్ళీ ఇద్దరు బయలుదేరి అడవిలోకి వచ్చారు. ఇక అడవిలో వాడు ఎక్కడ పారబోసాడు ఆ ప్రాంతానికి వచ్చాడు, కానీ అడవిలో ఏం గుర్తుంటుందండి? వాళ్ళు ఇళ్ళు ఏళ్ళు చూసినా ఒక రకమైన ఉంటాయి, ఆ చెక్క మొక్కలు అదే గొడవ. ఇక్కడికి వస్తేనే మన ఇల్లు మనకు తెలియదే, అసలు రోజు ఉంటుంది ఇల్లు కూడా వాడికి తెలియదు. వాడు అక్కడ గూగుల్ పెట్టాలన్నమాట, ఆఫ్టర్ క్వార్టర్ మైల్ టేక్ లెఫ్ట్ అంటే వెళ్తాడు లెఫ్ట్, అది లిఫ్ట్ ఇస్తే కానీ లెఫ్ట్ రైటో తెలియదు. అటువంటి మన ఇల్లే మనకు తెలియకపోతే ఇంకా అడవిలో చెట్లు ఎంత తెలుస్తాయి, చెట్ల కింద కోసిన బూడిద ఏం కనపడుతుంది, కర్మయోగం అంటారు అనమాట. ఎంత కర్మయోగం చూసారా, ఎముకలు చల్లినట్టి చోటెరుగడయ్యే దైవ వశమునా పిల్ల తస్కరుడు వచ్చు చోటుకి మరలన్న వచ్చుచుండే దిగ్భ్రమం వ్యక్తియ చోట తిరుగుచుండే. శ్రీనాథుడు కాశీఖండంలో రాసిన మంచి పద్యం అన్నమాటది. ఆ ఘట్టంలో ఈ పద్యం చదివితే నిజంగా కడుపు దొరకపోతుంది. దైవ వశం వల్ల ఆ ఎముకలు ఎక్కడ చల్లాడో వాడికి తెలియలేదట. ఎముకలు చల్లినట్టి చోటు ఎరుగడయ్యి అది ఎక్కడుందో తెలియలేదు. తిరిగిన చోటికే తిరుగుతాడు, వచ్చిన చోటికే వస్తాడు. దానికి దిగ్భ్రమ అని పేరు. అంటే ఏ దిక్కేదో తెలియక భ్రమ కలిగితే దిక్కు భ్రమ దిగ్భ్రమ అంటారు. అడవుల్లో దిక్కులు కనిపించవు, సముద్రంలో మనకి దిక్కు తెలియదు. అదేదో చూపిస్తోంది కాబట్టి మిషన్లు మనం ఎడగలుగుతాం కలిగితే విమానంలో మనకేం తెలుస్తుంది ఏ దిక్కులు పెడుతున్నామో. అందువల్ల అలా తిరిగి 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 వచ్చిన చోటికే వచ్చి తిరిగిన చోటికే తిరిగి మహానుభావ నాకు తెలియటం లేదండి, ఈ అడవిలో ఇవే బతకలేను, నాకు డబ్బు వద్దు ఏమొద్దు, నా కర్మ అంతే మీ కర్మ ఎంతే అని వాడు వదిలేసి రాము రామని వెళ్ళిపోయాడు. అప్పుడు వాడు పిచ్చెక్కినట్టయి తాను కాశీ వెళ్ళలేక ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చున్నాడు. ఈ కథని నేను మీరు చెప్పింది కాదు, అగస్త్యుడు లోపాముత్తుడికి చెప్పి చూసేవా కాశీ ఎంత విచిత్రమైనదో, నేను కాశీ వెడదాము అని ప్రయత్నం చేసినంత మాత్రం చేత ఈశ్వర అనుగ్రహం లేకపోతే ఏ జీవి అక్కడ అడుగు పెట్టలేదు. దక్కిన క్షేత్రములు వెళ్ళి కాదు కాశీకి వెళ్ళడం అంటే దానికి మహాయోగం కావాలి అనగానే ఈ కథ వింటున్న లోపాముతరికి ఈ చచ్చిపోయినప్పుడు జరిగింది. అందుకని ఏమంటే ఆవిడ కర్మ అంతేనా, చిన్నప్పటి నుంచి కాశీ వెళ్ళాలనుకున్నది. కనీసం ఆవిడ ఎముకలు కూడా చిత్రాభస్సం కూడా వెళ్ళలేదు, ఆవిడకి ఇంకా గతి లేదా అడిగితే కంగారు పడికి అక్కడే ఉంది యోగం ఉన్నాడు ఆయన. మిగతా కథ చెబుతారు, ఆవిడ శరీరము అక్కడికి వెళ్ళలేదు, కనీసం ఆవిడ చితాభస్మము ఎముకలు కూడా గంగలో కలపబడలేదు. అయినప్పటికీ చచ్చేదాకా కాశీ కాశీ అనుకుంది కదా, ఈ పుణ్యం వల్ల నేను కాశీ వెడతాను అక్కడే చచ్చిపోతాను అనే కోరిక వల్ల ఆ తర్వాత ఆవిడ కొంతకాలానికి మళ్ళీ భూలోకంలో కాశీరాజు గారి కూతురే పుట్టింది. సాక్షాత్తు కాశీరాజు కూతురే పుట్టింది. ఆ కాలంలో అవంతిపుర మహారాజు గారికి ఒక కొడుకు పుట్టాడు. వాడు ఈ కాశీరాజు గారి కూతురు పెళ్లి చేస్తూ ఎల్లరికం వచ్చి కాశీయే చేరి కాశీని పరిపాలించాడు. ఆ దంపతులు 1000 సంవత్సరములు కాశీని పరిపాలించారు. ఆ పూర్వజన్మలో ఎంతో భక్తితో కాశీ అనుకోవటం వల్ల ఈ జన్మలో కాశీని పరిపాలించి కాశీలో ఉండి నిరంతరం గంగానదిలో స్నానం చేసి ఆ పుణ్యంతో ఈ జన్మలోనే వాడు మోక్షం పొందారు. అందుకనే కాశీ వెళ్ళలేకపోయినా పెట్టి పెట్టుకోదన్నాడు. ఎవరుకోవాలి, అహం కాశీం గమిష్యామి, నేను కాశీకి వెడతాను. తత్రైవ నివసామ్యహం, తత్ర అంటే అక్కడ, తత్రైవ అంటే అక్కడే, నేను కాశీలోనే ఉంటాను. అంతే తప్ప బెల్జియంలోనే ఉంటాను అనుకోకూడదు, నేను కాశీ వెడతాను అక్కడే ఉంటాను. ఏవం ఈ విధముగా బ్రువాణ సతతం నిత్యం పలికేటటువంటి వాడు కాశీవాస ఫలం లభేత్, కాశీలో నివసించిన ఫలితం పొందుతాడు. దానివల్ల ఏదో జన్మలో కాశీయోగం కలుగుతుంది. అందువల్ల ఎంత దూరంలో ఉన్నా నేను కాశీ వెడతాను, నేను అక్కడే ఉంటాను అనుకోవాలట. అనుకోవడంలో తప్పే ఉంది, దానివల్ల ఎంత లాభం, అప్పుడు కూడా ఆ ఫలితం వస్తుంది. కొన్ని ఉన్నాయండి, గంగా అనుకుంటే కూడా మనం తరిస్తా అంట. కాశీఖండంలో చేస్తారు అద్భుతమైన శ్లోకాది, చెప్పడంసారి గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గంగా గంగా అని అనుకుంటే చాలట, యహ ఎవడు గంగా గంగా అని రోజు అనుకుంటాడో అటువంటి వాడు యోజనానాం శతైరపి, కొన్ని 100 యోజనముల దూరంలో ఉన్నప్పటికీ, యోజనం అంటే 8 మైళ్ళు, వందల యోజనములు అంటే కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ గంగా గంగా అనుకోవటం వల్ల సకల పాపాల నుంచి విముక్తి పొంది విష్ణు లోకానికి వెడతాడు. కాశీకి వెడతాను అనుకుంటేనే కాశీవాస ఫలితం వస్తుంది. అందువల్ల పూర్వకాలంలో నోటితో ఈ అపవిత్ర శబ్దాలు వదిలే దీని పలకండి అన్నారు. ఇప్పుడు ఫోన్ వచ్చింది అనుకోండి, జై శ్రీరామ్ అనండి, లేదా నమశివాయ అనండి, ఎంత లాభం దానివల్ల? హెల్లో అన్నారంటే, హెల్ అంటే నరకం. అందుకని ఫోన్ ఎత్తుకుని హెల్లో 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 అంటే ఓ నరకమా ఓ నరకమా అని తెలుసుకుని తొలగి ప్రత్యేక నరకానికి పోతున్నాం. అక్కడికి పడగానే నాలుగు బరుకు చెత్త బరుకుతో పోతున్నారు. దాని బదులు హాయిగా జై శ్రీరామ్ అనండి, ఓం నమ శివాయ అనండి, లేదా కాశీ అనండి. హాయిగా దానివల్ల కాశీకి పెడతాం, దానివల్ల రాముడి యొక్క అనుగ్రహం పొందుతా అభిమానేసి నిరంతరం ఈ రుకుమాన హెల్ ఎందుకు? అందుకని పిల్లలకి అది నేర్పాలి, భగవాన్ నామస్మరణ నేర్పాలి. నామస్మరణము కంటే ఈ కలియుగంలో ధరించే మరొక మార్గం లేదట. అందుకే కాశీ పెడుతుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూనే ఉంటారండి వాళ్ళు. అసలు నిరంతరాయంగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమో అని వాడు పెడుతూ ఉంటే ఎంత ముచ్చట కలుగుతూ ఉంటుందో. నేను కాశీ ఒకసారి రెండుసార్లు కదా, ఎన్నిసార్లు వెళ్ళానో మరి ఎన్నిసార్లు వెళ్ళబోతున్నా చెప్పలే కదా. ఆ రేవుల్లో పరుగులు అటు ఇటు వెళుతూనే ఉంటాను. అసలు ఆ రేవుల్లో తిరగడం తపస్సు అన్నారు, ఆ రేవుల్లో శివనామస్మరణం చేయడం తపస్సు అన్నారు. అగస్త్యుడు లోపాముద్రా సమేతంగా అక్కడ చాలా కాలం నివసించాడు. ఆయన ఆశ్రమం ఇప్పటికీ ఉంది, ఇప్పుడు ఆక్రమించారు కూడా జనం. ఆశ్రమంలో పూర్వం మల్లె మొక్కలు ఉండేవి, ఆ మల్లె తీగలకు ఎన్నో మల్లె పువ్వులు వచ్చేవి, బిర్వమనం ఉండేవి. మారేడాకులు శివుడికిచ్చి అక్కడ ఉన్నటువంటి మల్లె పువ్వులతో దండలు వచ్చి ఆయన భార్య రోజు పార్వతికి కుమారస్వామికి దుడ్డి విక్రేశ్వరికి ఇచ్చేది. ఆయన అంటాడు కాశీఖండంలో నేను రోజు రాత్రి పూట ఈ ఘట్టాల్లో తిరిగేవాడిని అన్నారు. మీలో కాశీ వెళ్ళేవాడు అన్నారుగా, కొద్దిమంది ఉన్నారు అదృష్టవశాత్తు. అక్కడ 64 ఘట్టాలు ఉంటాయి, స్నానాలు రేవు, ఘట్టం అంటే రేవు, అదే హిందీలో ఘాట్. వరుసగా ఈ రేవుల్లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తిరగడం అంటే చాలా సమయం పట్టి ఇప్పుడు పడవల్లో తిరుగుతారు. కానీ ఆ రోజుల్లో మహానుభావుడు అగస్త్యుడు ఆ రేవుల్లో కాలి నడక తిరిగాడు. నేను కూడా ఎన్నోసార్లు తిరిగాను అన్నమాట. ఆ మందాకిని ఆ త్రివేణి వలనంబు బాహ్య కక్షాస్థలం మధ్యాంతర కక్షల విమల దివ్య జ్యోతి రుద్రంభణ శ్రీమద్ విశ్వపతీశలింగము మదిల్ జింతింప కాశీ మహాగ్రామము విప్పుడు నా కనుంగవకు సాక్షాత్కారముంగై కొను ఆనందంబున అర్ధరాత్రముల చంద్రలోకముల్గాయగా నానాసైకత వేదికా స్థలముల నల్దిక్కుల శంభు కాశీనాథును తరుణేందు శేఖరు శివును శ్రీకంఠు నిల్పాడును మేనెల్ల పులకాంకుర ప్రకరముల్ నిండార నేటిలో. అక్కడ గంగా నది త్రివేణి సంగమం విశాలమైన ఆనాటి కాశీ యుద్ధులు ఇప్పుడంటే ఇరుకైపోయాయి. కానీ ఈ ఔరంగజేబు దరిద్రుడి వల్ల అంతపూర్వం చాలా విశాలమైన వీధులు, విశ్వేశ్వర జ్యోతిర్లింగం, దుంటి విఘ్నేశ్వరుడు, గుహుడు, దండపాణి, కాలభైరవుడు, ఇటువంటి మహాద్భుతమైనటువంటి మూర్తుల్ని చూసేవాడు. అటు ఇటు చంద్రుడి యొక్క వెన్నెల కాస్తూ ఉండగా వెన్నెల్లో ఇసుక తిన్నెల్లో తిరిగేవాడు. చంద్రలోకం అంటే వెన్నెల అనమాట. మంచి వెన్నెల రాత్రుల్లో వెన్నెల్లో రాత్రిపూట శివ కాశీ విశ్వనాథ తరుణేందు శేఖర శ్రీకంఠ శితికంఠ అంటూ శివనామస్మరణం చేస్తూ ఆ వెన్నెలలో ఈ రేవు నుంచి ఆ రేవు దాకా అటు ఇటు తెగ తిరుగుతూ ఉండేవాడు ఆయన. అవన్నీ తలుచుకుంటే నా శరీరం గగుర్పాటు గురవుతోందని ఆయన వడ్డీ చెబుతాడు వ్యాసుడితో. కాబట్టి కాశీ వెళ్ళినప్పుడు ఆ రేవుల్లో తిరగాలి. రాత్రి 12 గంటలకి అక్కడ మణికర్ణికా ఘట్టం దగ్గర కాలభైరవుడి దర్శనమో శివుడి దర్శనమో అయి తీరుతుందంటే నా దృష్టి నేను ఎన్నోసార్లు చూశాను. అశ్వత్థామను చూడగలిగాను, వ్యాసుడిని చూడగలిగాను పూర్వజన సుగతం వల్ల. ఇప్పటికి కూడా చాలామంది భక్తులకి రాత్రి 12 గంటల వేళ అక్కడ శివనామస్మరణ చేస్తూ ఉంటే ఏదో ఒక రూపంలో పరమాత్మ కనపడతాడు. మంచి మంచి చటాచూటాలు ధరించిన సన్యాసులు, దిగంబరులు, ఉళ్ళంతా విభూతి పూసుకున్నటువంటి వాళ్ళు కనపడతారు. ఈ మధ్యకాలంలో చాలా మంది అమెరికా నుంచి అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు ఉన్నారు. ఇప్పటికీ కాలిఫోర్నియాలో అన్నపూర్ణ గారు రామకృష్ణ గారు అనే దంపతులు ఉన్నారు. వాడికి కాశీ వస్తే వాడికి ఆ అనుభూతి కలిగింది. అక్కడ ఇందాక చెప్పిన డాక్టర్ గారు విజయలక్ష్మి గారికి కనపడింది. ఫ్లారిడా డాక్టర్ విజయలక్ష్మి గారిని ఆవిడ చాలా గొప్ప డాక్టర్ గారు. ఆవిడ గుట్టుకుంటే రోగం తగ్గిపోతుంది మీరు. ఆవిడ ఇందాక చెప్పిన నార్త్ కరోలినాలో చెప్పిన విజయనర్మల్ గారు వీళ్ళందరికీ అనుభూతులు కలిగింది. అసలు అడిగితే ఎక్కువ మందికి ఏమంటే డాక్టర్లకే ఎక్కువ అనుభూతి కలుగుతుంది. కారణం తెలిసిన వాళ్ళకి మానవ శరీరం అంటే ఏమిటో తెలుసు, అందులో ఉన్న రోగాలు ఏమిటో తెలుసు. అసలు వాళ్ళు సాధన చేస్తే ఆ హై లెవెల్కి వెళ్ళడం వల్ల ఇంకా తొందరగా పట్టుకుంటున్నారు. అటువంటి శిష్యులతో కూడా నా పూర్వ జన్మ సుఖంతో తీసుకు గురువుని మించినటువంటి భక్తితో వాడు అక్కడ చేయగలుగుతున్నారు. మా అదృష్టం మా ఆశ్రమం కూడా స్థలం కూడా సరిగ్గా గంగానదికి ఎగిరి దూకితే వెళ్ళే ఇంత దూరంలో ఉంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్న ప్రాంతంలో దొరికింది. ప్రస్తుతం చిన్న స్థలం దాన్ని పెద్ద చేస్తున్నారు కూడా వేరే విషయం. అందులో కాశీ మీరు ఎవరైనా వెళ్ళకపోతే ఈసారి వెళ్ళండి. రేపు మార్చి 14వ తారీఖు నుంచి అయోధ్య నగరంలో సప్తాహం చేస్తున్నాం. అక్కడ నుంచి చిత్రకూట పర్వతానికి వెళతాం. చిత్రకూట పర్వతం మీదే రాముడు ఎక్కువ కాలం నివసించాడు సీతాసమేతంగా. అక్కడ ఉండగానే కాకాసురుడు ఇంద్రుడి కొడుకు జయంతుడు వచ్చి సీతను పొడిచాడు. ఆ కాకి మీద రాముడు బ్రహ్మాస్త్రం వేసిన స్థలం అక్కడే. అక్కడ చిత్రకూట పర్వతం చుట్టూ తా మందాకిని అనే పేరుతో గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ చిత్రకూట పర్వతం దగ్గరే తులసీదాసు గారు పరమ పవిత్రమైన హనుమాన్ చాలీస రాశాడు. చిత్రకూట పర్వతానికి 25 కిలోమీటర్ల దూరంలో రాజానగరం ఉంటుంది, యమునా తీరం. అక్కడికి దగ్గరలోనే ఏకచక్రపురం భీముడు బకాసురుడు చెప్పిన స్థలం. ఈ రాజానగరమే తులసీదాసు గారి సొంత ప్రాంతం. ఆయన అక్కడే చిన్నప్పుడు పెరిగాడు. అవన్నీ అద్భుత స్థలాలు. ఇవన్నీ చూడాలి జీవితంలో. ఎంతసేపు భోజనం తింటున్నా తిన్నావా పడుకున్నావా తెల్లారిందా అన్నట్లుగా కాకుండా అప్పుడప్పుడైనా దైవ దర్శనం చేసుకుంటే యాత్ర చేస్తుంటే ధనవానం. ఆ కాలంలో ఈసారి పంచకులశ యాత్రను పెట్టారు మా పేట తరఫున. అంటే 5 రెళ్ళు 10 మైళ్ళు ఎటువే ప్రేమ వెళ్ళే తిరిగేటటువంటి మార్గం మొత్తం టోటల్ 21 కిలోమీటర్లు అనమాట. కాలినడక నడతారంటే పర్టికులర్గా సింగపూర్ వాళ్ళు మలేషియా వాళ్ళు అందరూ వస్తారు. అలాంటప్పుడు కనుక రాగలిగితే వీళ్ళు కూడా అదృష్టం బాగుండి ఆ పంచకులశ యాత్రలో కాశీయాత్ర తిరిగి వస్తే ఇక జీవితంలో ఆనందం మర్చిపోలేదు. ఎంత ధనం ఉన్నా రాని ఆనందం ఆ కాశీ పంచకులశ యాత్ర వల్ల వస్తుందన్నమాట. ఆ పంచకులశ యాత్ర చేసిన వాడు మళ్ళీ నరకానికి వెళ్ళాడు. నేను చెప్పడం కాదు, వ్యాసుడే చెప్పాడు సంస్కృతంలో కాశీఖండంలో. ఏమన్నాడు? దూరం మే మరణం యువాహమధునాధార్యం చిత్తేత్వితి శ్రోతవ్యో నిభృతం కృతాంత మహిషగ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్ ప్రకటోత్కట శ్రమ ఘటాం అప్రాప్య హిత్వాద్రుతం జీర్ణాం పర్ణకుటీం విహాయ సుమతిహి గచ్చేత్ పురీం దూర్జతే. నేను ఇప్పట్లో చావను, కారణం నేను కుర్రాణ్ణి యువకుణ్ణి అని ఎప్పుడు అనుకోగ్రహం ఇచ్చాడా? ఈ పక్కనే తిరుగుతూ ఉంటాడు యమధర్మరాజు గారు. అందువల్ల మన వయసుతో సంబంధం లేదు, ఏ టేబుల్లో మనం వెళ్ళిపోతామో తెలియదు. మేము ఎప్పుడు ఉంటాం అనుకున్న వాళ్ళు 2020లో టపాటపాటా వెళ్ళిపోలేదు. కోవిడ్ అనే పేరుతో ఆవిడెవరో వచ్చి పట్టుకోలే, అలా పోతూ ఉంటాడు. ఈ యమధర్మరాజు మన దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన ఒక వాహనం మీద ఎక్కువస్తాడు. ఆయన KLM ఎయిర్ ఇండియా వాటిలో రాడు. ఆయనకు స్పెషల్ వాహనం అండి. దానికి వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, దొన్నపోతట దాన్ని నల్లగా ఉన్న భయంకరమైన దొన్నపోతు మెడలో పెద్ద గంట ఉంటుందండో. ఈ గంట టంగ్ టంగ్ అని పోగుతుంది. ఇది మరణయాత్ర అంటే. పోయే కాలం వచ్చేటప్పుడు ఈ శబ్దాలు కనపడతాయి. అప్పుడు ఇంక బయట శబ్దాలు కనపడవు. కొంతమంది మంచం మీద పడుకు చూసే పిల్లలు నారికి బయటికి పెట్టి పెరాలసిస్ వచ్చి కొట్టుకుంటారు. ఏంటని ఉందని కొట్టుకోవడం, యమకింకలు కనపడుతున్నారు. ప్లీజ్ కమా యువర్ టైమ్ ఈజ్ ఓవర్ అంటూ ఉంటే వీడికి అర్థం కాక ఏడుస్తూ ఏమన్నా రక్షించండి అంటాడు. వీడు నోట్లోది మాట రాదు, భార్యకి అర్థం కాదు, పిల్లలకు అర్థం కాక వీడు ఏమన్నా వీళ్ళు రాతామేమో అనుకుంటాడు. వీళ్ళు లేక ఏడుస్తాడు అని తెలియదు. అందువల్ల నేను ఇప్పట్లో తావను, ముసలాండి కాను, కుర్రాన్ని అనుకోకురా. నీ పక్కనే యమధర్మరాజు గారు తిరుగుతున్నాడు. ఆయన వాహనం దొన్నపోతు మెడలో ఉన్న గ్రైవే అయ్యే ఘంటార్థాన్ని, ఆ మెడలో ఉన్న ఘంటార్థాన్ని విను. అందువల్ల ఓపిక ఉన్నప్పుడే, శరీరంలో శక్తి ఉన్నప్పుడే నీ కొంప గోడు కాసేపు పక్కన పెట్టి తాళం వేసి కాశీకి వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేసుకో అని వ్యాసుడు చెప్పాడు. ఆ అవకాశం భగవంతుడు నీకు కలిగించుగాక. అని వెంకటేశం చేస్తూ ఈ సంవత్సరానికి ఒకరోజు వచ్చాం.